ಶ್ರೀಮದ್ಗುರುಚರಣಾರವಿಂದಾಭ್ಯಾಂ ಗಣೇಶ ಶಾರದಾ ಗುರುಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಸುವಕ್ಷೋಜ ಕುಂಭಾಂ ಸುಧಾ ಪೂರ್ಣ ಕುಂಭಾಂ ಪ್ರಸಾದಾವಲಂಬಾಂ ಪ್ರಪುಣ್ಯಾವಲಂಬಾಂ ಸದಾಸ್ಯೇಂದುಬಿಂಬಾಂ ಸದಾನೋಷ್ಠಬಿಂಬಾಂ ಭಜೇ ಶಾರದಾಂಬಾಂ ಅಜಸ್ರಂ ಮದಂಬಾಂ ಮುಕ್ತಾವಿದ್ರುಮಹೇಮನೀಲಧವಳಚ್ಛಾಯೈಃ ಮುಖೈಃ ತ್ರಯಕ್ಷಣೈಃ ಯುಕ್ತಾಮಿಂದುನಿಬದ್ಧರತ್ನಮಕುಟಾಂ ತತ್ವಾರ್ಧವರ್ಣಾತ್ಮಿಕಾಂ ಗಾಯತ್ರೀಂ ವರದಾ ಭಯಾಂಕಸುಕಷಾ ಶುಭ್ರಂ ಕಪಾಲಂಗದಾಂ ಶಂಖಂ ಚಕ್ರಮಧಾರವಿಂದಯುಗಳಂ ಹಸ್ತೈರ್ವಹಂತೀಂ ಭಜೇ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ಸದಾತ್ಮಧ್ಯಾನನಿರತಂ ವಿಷಯೇಭ್ಯಃ ಪರಾಂಗ್ಮುಖಂ ನೌಮಿ ಶಾಸ್ತ್ರೇಷು ನಿಷ್ಣಾತಂ ಚಂದ್ರಶೇಖರಭಾರತೀಂ ವಿದ್ಯಾತೀರ್ಥಮಹಂ ವಂದೇ ಸರ್ವವಿದ್ಯಾವಿಶಾರದಂ ಭಾರತೀಪುರುಷಾಕಾರಂ ಭಾರತೀತೀರ್ಥಮಾಶ್ರಯೇ ಶ್ರೀವಿಧುಶೇಖರಭಾರತೀ ಮಹಾಸ್ವಾಮಿನಃ ಚರಣಾನಂದಾಭ್ಯಾಂ ನಮಸ್ಕೃತ್ಯ. ಆದೌ ಬ್ರಹ್ಮ ಮಧ್ಯೆ ವಿಷ್ಣುರಂತೇ ದೇವಃ ಸದಾಶಿವಃ ಮೂರ್ತಿತ್ರಯಸ್ವರೂಪಾಯ ದತ್ತಾತ್ರೇ ನಮೋಸ್ತುತೇ ವಾಸುದೇವಾಯ ದತ್ತಾಯ ದಂಡಕುಂಡಿಧರಾಯ ಚ ನಮಃ. ಅಭೀತೋಹಂ ಸಂಸಾರಾನವತಾರಯೇ ವಾಸುದೇವಾನ್ ಸರಸ್ವತೀ ಶ್ರೀಚರಣಾರವಿಂದಾಭ್ಯಾಂ ನಮಃ. ವ್ಯಾಸಂ ವಸಿಷ್ಠನಪ್ತಾರಂ ಶಕ್ತೇ ಪದಮಕಲ್ಮಷಂ ಪರಾಶರಾತ್ಮಜಂ ವಂದೇ ಸುಖತಾತಂ ತಪೋನಿಧಿಂ ಶ್ರೀಮದ್ಗುರುಚರಣಾರವಿಂದಾಭ್ಯಾಂ ನಮಃ. ನಮಸ್ಸಭಾಭ್ಯ ಸಭಾಪತಿಭ್ಯಶ್ಚ ವೋ ನಮೋ ನಮಃ. ಸಭಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. ಮಾಸ್ತಿಕ ಮಹಾಶೀಲರ, ಈ ಯೊಕ್ಕ ಪಂಚದಿವಸ ದೇವಿ ಭಾಗವತ ಪ್ರವಚನಾಲ ಭಾಗಂಗಾ ಇವೆಲ್ಲ ಐದವ ರೋಜು ಪ್ರವಚನಾಲು ಆಖರು ಮನ್ಮಥಾಮ ಸಂವತ್ಸರ ಕೂಡ ಆಖರು ಇವೆಲ್ಲ ತೋಟಿ ಅಮಾವಾಸ್ಯ ಅಟುವಂಟಿ ಸಂಧಿಕಾಲಂಲೋ ಉನ್ನಾಂ ಮನಂ ಸಂಧ್ಯಾ ಸಮಯಂಲೋ ಉನ್ನಾಂ. ಸಂಧ್ಯಾ ಸಮಯಂಲೋ ಈಶ್ವರ ಆರಾಧನೆ ಚೇಯಾಲಿ, ಈಶ್ವರ ಸ್ಮರಣ ಚೇಯಾಲಿ. ಸ್ಮೃತೌ ಶಾಸ್ತ್ರೇ ವೈದ್ಯೇ ಶಕುನ ಕವಿತಾ ಗಾನ ಪಣಿತೌ ಪುರಾಣೇ ಮಂತ್ರೇ ವಾಸ್ತುತಿ ನಟನ ಹಾಸ್ಯೇಶ್ವ ಚತುರ ಕಥಂ ರಾಜ್ಞಾಂ ಪ್ರೀತಿರ್ಭಯವತಿ ಮಯಿ ಶಂಭೋ ಪಶುಮ್ಮಾಂ ಸರ್ವಜ್ಞ ಕೃಪಯಾ ಪಾಲಯತು ಮಾಂ. ಸ್ಮೃತೌ ಶಾಸ್ತ್ರೇ ವೈದ್ಯೇ ಶಕುನ ಕವಿತಾ ಗಾನ ಪಣಿತೌ ಪುರಾಣೇ ಮಂತ್ರೇ ವಾಸ್ತುತಿ ನಟನ ಹಾಸ್ಯೇಶ್ವ ಚತುರ ಕಥಂ ರಾಜ್ಞಾಂ ಪ್ರೀತಿರ್ಭವತಿ ಮಯಿ ಕೋಹಂ ಪಶುಪತೇ. ಶಂಕರಾಚಾರ್ಯ ಸ್ವಾಮಿ ವಾರಿನಿ ಸ್ಮರಿಸಿಕೊಂಡಾ ಒಕ್ಕರೋಜು ಬೆಳೆದು ನಾಕು ಮನಂದರಿಕೀ ಕೂಡ ಆ ಮಹಾನುಭಾವುಡು ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ ಚೇಸಿನ ಉಪಕಾರಾನಿಕಿ మనం ఎన్ని వేల కోట్ల సార్లు స్మరించినా ఇంకా తక్కువే. ఆయన లేకపోతే భారతీయ సంస్కృతి ఏమైనా ఉండేదో మనకు తెలియనే తెలిసినా తెలియదే తెలియదు. అటువంటి మహానుభావుడు స్థాపించినటువంటి ఈ వ్యవస్థ, క్రమశిక్షణతో కూడినటువంటి ఈ వ్యవస్థ అసంఖ్యాక సంవత్సరాల నుంచి నడుస్తూ వచ్చింది. దాని తగినటువంటి ధర్మాధికారులు, అర్చక, ఆ అనుష్ఠాన తత్పరులు అందరూ దాన్ని ముందు తీసుకెళ్తున్నారు. అటువంటి సాంప్రదాయానికి ఈవేళ మనం వెలుగు చూపించే మార్గం యువతరానికి చాలా కావాలి. కుర్రవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు, రావాలి తప్పకుండా. వాళ్ళు రేపటి నుంచి దుర్ముఖి నామ సంవత్సర ప్రారంభం, చైత్రమాసం, వసంత ఋతువు, అశ్విని నక్షత్రం, రేపు భృగువారం, శుక్రవారం రేపు ఈ వసంత మాసం, వసంత ఋతువు ప్రారంభం. అమ్మవారికి చాలా ఇష్టమైన ఋతువుల్లో వసంత ఋతువు ఒకటి అండి. దాని ప్రాశస్యం మనం చేస్తాను. మనకి నవరాత్రులు మూడు రకాలు ఉన్నాయండి. ఒకటి వసంత నవరాత్రులు, దీన్ని శ్రీరామనవమిని కూడా అంటారు. శ్రీరామనవమి నాడు ప్రారంభించేదాన్ని శ్రీరా రామనవమి నవరాత్రులు. కానీ ఉపాసకులకు వసంత నవరాత్రులు లేవు. పాడ్యమిని ప్రారంభిస్తే ఆరాధ్య దేవత బాలాంబిక, బాల త్రిపసుందని పూజిస్తారు వసంత నవరాత్రుల్లో. ఆ వసంత నవరాత్రుల్లో ప్రకృతి అంతా చక్కగా ఉంటుంది. చూడండి, వద్దన్నా మనకి తెలియదు, అగో వేప చెట్టు బాగా ఘుమఘుమ నడిపోతుందండి. చక్కగా మామిడి పూత బాగా వచ్చేసిందండి, మల్లెపూలు బాగా వచ్చాయి. సో సృష్టిలో, ప్రకృతిలో చక్కటి రావణీయత ఏర్పడింది వసంత ఋతువు ప్రారంభంలోనే. ఇదే వసంత నవరాత్రుల్లో మొట్టమొదటి తొమ్మిదో రోజు నాడు శ్రీరామనవమి. రామస్తు లలితా స్వయం పుంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీరామనవమి తొమ్మిదో రోజు నాడు వస్తుందండి. చైత్ర పూర్ణిమ, మొట్టమొదటి పూర్ణిమ, చిత్తానక్షరంతో కూడిన పూర్ణిమ చైత్ర పూర్ణిమ. ఈ వసంత నవరాత్రుల యొక్క ప్రాశస్యం ఏంటంటే, పెళ్లి కాని ఆడపిల్లలు ఎవరైనా అమ్మవారిని సేవిస్తే తొమ్మిది రోజులు కూడా వివాహం అవుతుందండి. ప్రత్యక్షంగా నేను చూచాను, సలహా చెప్పడం జరిగింది, వాళ్ళు ఆచరించుకున్నారు. కామేశబద్ధ మాంగళ్య సూత శోభిత కంధరాయ నమః అనే నామాన్ని అనుష్ఠానం చేస్తే తప్పకుండా పెళ్ళి అవుతుంది. ఈ యొక్క వసంత నవరాత్రులకు ప్రాశస్త్యం అది. అది కాకుండా ఇక్కడ బుక్కాలు, తర్వాత వసంతం చల్లుకుని ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా కాలక్షేపం చేసి రాముల వారిని పలకిలా కూర్చోబెట్టి ఊరేగించి ఆ రామ కళ్యాణం చేయిస్తారు. చూడండి మీరు ఎన్ని విగ్రహాలు మీరు చూడండి. రాముల వారికి పట్టం కట్టి పెళ్లి కొడుకులా తయారు చేసి కొత్త బట్టలు కడితే ఎక్కడి నుంచో అద్భుతమైన తేజస్సు వస్తుంది. నూజివీడు పట్టణంలో 14 సంవత్సరాలు శ్రీరామ ఉన్నాడు. 5 రోజులు రామాయణం చెప్తున్నాను నేను. ఏ రోజుకు ఆ రోజు 14 సంవత్సరాల నుంచి వరుసగా ఆ రోజు ఆ స్వామివారు కలకలు నడిపోతుంటారు. రాముల గారు పుంసా మోహన రూపాయ ఆ స్వామివారు అలా వసంతరాత్రులు ఏర్పడి నుంచి ప్రారంభం యమదమక్షులని పేరండి వీటికి. ఈవేళ నుంచి అప్పుడే ఎండ బాగా ఎక్కువగా ఉంది, స్వేదం బాగా వచ్చేస్తుంది, తద్వారా ఒళ్ళంతా చిరాగ్గా ఉంటుంది, కొంతమందికి అనారోగ్యం కూడా చేస్తుంది. కనుక ఈ సమయంలో భగవతిని ఆరాధన చేయాలి. ముందు బాలార్చిప సుందరి, ఆ తర్వాత మహాత్రిప సుందరి, తర్వాత రాజరాజేశ్వరి. 3 రోజులు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి శరన్నవరాత్రిలో పూజిస్తాం. ఇక్కడ శ్వేత పుష్పాలతోటి చక్కటి బల్లిపూలతోటి అమ్మవారిని ఆరాధన చేసి 12 ఋతువులకి శ్రీచక్రాచరణ విధానాలు ఉన్నాయండి. శ్రీచక్రాచరణ విధానాలు ఉన్నాయి 12 ఋతువులు. వసంతవరాత్రి విధానం ప్రత్యేకంగా రాశారు. అటువంటి విషయాల్ని మీకు మనం చేస్తూ ఉన్నాను. నిన్న రోజున అమ్మవారు ప్రత్యక్షమైందండి ఎవరికి, బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడికి, వాళ్ళందరూ కూడా ప్రత్యక్షమయ్యి కర్తవ్యాన్ని బోధిస్తోంది వాళ్ళకి. ఎవరు ఆ పరమేశ్వరి, మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయండి, ఆయన సృష్టి చేయండి, ఆ సృష్టి చేస్తే మీకు బాగా చక్కగా జరుగుతుందని చెప్పేసి అందరికీ తొలో మంత్రం ఇచ్చిందండి ఆవిడ ఆ పరమేశ్వరి. హరింకార జప నిష్ఠాతు పక్ష బృందై నిషేమిత అరుణా కరుణామూర్తి కుమారి నవయవన. ఇది నిన్న అంటే పురాణ సాంప్రదాయంలో ఏమిటంటే నిన్న ఎక్కడ ఆప్ చేశానో అక్కడ ప్రారంభించాలి. శ్లోకం చదవడం, అర్థం చెప్పడం, విశేష వివరణ ఇవ్వడం పురాణ సాంప్రదాయం. అంటే చెప్పారుగా, యా గజ్య పద్య పదవాక్య స్వరూపిణి వాచి నత్తైక్షప్రం సమాంపా సరస్వతి. ఆ గజ్యము పద్యము పదము వాక్యము ఇవన్నీ హర్షవాంగ్మయానికి చాలా ముఖ్యమైనటువంటి మాట అండి. కొన్ని చోట్ల వచనాలు, కొన్ని చోట్ల శ్లోకాలు, కొన్ని చోట్ల పద్యాలు, కొన్ని చోట్ల దండకాలు అలా రాసి మన వాళ్ళు మన సంస్కృతిని మన సాహిత్యాన్ని సుసంపన్నం చేశారండి. రేపటి రోజు నిమ్మకుసుమ భక్షణం అని చెప్పి రాస్తారు పంచాంగంలో. అంటే షడ్రుతుల ఒక పలహారాన్ని, ఒక తీర్థాన్ని స్వీకరిస్తాం రేపటి రోజు. రాజదర్శనం చేస్తాం, నూతన వస్త్రాలు ధరిస్తాం, కొత్తదనాన్ని ఇవాళ ప్రసాదించు తల్లి అని చెప్పేసని ఆ భగవతుని ప్రార్థిస్తాం. యుగాది 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 రేపు. అటువంటి సందర్భంగా ఈ మఠ ప్రాంగణంలో ఉన్న అందరికీ కూడా సరస్వతి నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఏకదాతాం మహాదేవీం భువనేశ్వరీం తుష్టా భగవాన్ విష్ణు యువతీ భావ సంస్థితాం. ఇంకా స్తోత్ర ప్రియ అని చెప్పాను కదండి, ఆ పరమేశ్వరిని ఎంత స్తోత్రం చేస్తే అంత మంచిదన్నమాట. కొందరు అర్చనతో సంతోషపరుస్తారండి, కొందరు సంగీత ప్రియురాలు కూడా సంగీతంతో సంతృప్తిపరుస్తారు. ముత్తుస్వామి దీక్షిత హృషివిద్యోపాసకుడు అండి. ఆయన కావేరీ నదిలో స్నానం చేసి మొలదాకా నుంచుని పంచదశాక్షి మహామంత్రాన్ని అనుష్ఠానం చేసిన తర్వాత వీణ ప్రత్యక్షమైందండి ఆయనకి. వీణ తంజావూరు గ్రంథాలయంలో పెట్టారు తీసుకెళ్దాన్ని. ఆయనకి సుబ్రహ్మణ్య స్వామి వారు కలకండ నోట్లో వేశారు, అప్పుడు సంగీతం వచ్చింది. అంచేతే గురుగుహ అనే మకుటంతో కీర్తనలు రాశారండి ఆయన. శ్యామకృష్ణ సోదరు అనే మకుటంతో రాశారు ఇంకో ఆయన శ్యామశాస్త్రి గారు. చిన్న త్యాగరాజ వినుతాన్ని త్యాగరాజు గారు రాశారు అనుకోండి. సో సంగీత సాహిత్యం కూడా ఆవిడ స్వరూపాలే. కళ్యాణ్యై కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః, సచ్చిదానంద రూపిణ్యై సంసార అరణ్యే నమః, పంచమత్రిభుణేశ్వే నమో. కళ్యాణి మోక్షపడి మాట. కళ్యాణి అనే శబ్దానికి అర్థము మంగళకరమైనది అని అర్థం అండి. కళ్యాణం అంటే పెళ్ళి అని ఒక అర్థం ఉంటే మంగళకరమైనది అని అర్థం. కళ్యాణకారక శివ, ఆ కళ్యాణి స్వరూపిణ పరమేశ్వరి. కళ్యాణి రాగం అంటే కూడా అమ్మవారికి బాగా ఇష్టం అండి. కామదాయై కామాక్షి కామదాయిన్యై నమః. కామ అంటే కోరిక, బాగుండాలని కోరిక కూడా కోరికే, అనంతరాలు కూడా కోరికే. సో కామశబ్దానికి అర్థం విశేషార్థం ఏం లేదు, చక్కటి కోరిక నెరవేర్చిన తల్లి పరమేశ్వరి. వృద్ధై సిద్ధ్యై నమో నమః. ఉపాసకుణ్ణి వృద్ధిలో తీసుకొస్తుంది ఆ పరమేశ్వరి, సిద్ధి ప్రసాదిస్తుంది. మంత్రానుష్ఠానం చేసేవాడికి మంత్రసిద్ధి కలగాలండి. మంత్రసిద్ధి కలగాలంటే క్రమబద్ధంగా అనుష్ఠానం చేయాలండి. అలా చేస్తే తప్ప అతగాడికి సిద్ధి కలగదు. సిద్ధి కలిగినట్టు వెంటనే ఒక మీకు ఇంపార్టెంట్గా ఆవిడ ఏం చేస్తున్నారో ఒక గుర్తింపు చేస్తుంది. సిద్ధపురుషుడు అవుతారు అలాంటి వాళ్ళు. సిద్ధులు అనే వాళ్ళు ఉన్నా కదా, వాళ్ళని సిద్ధి పొందిన వాళ్ళే. సిద్ధి అయ్యి నమః. సచ్చిదానంద రూపిణి అయి నమః. సచ్చిదానంద శివాభిమ నృసింహభారతి మహాస్వామి వారు. సచ్చిదానందం ఎప్పుడూ ఆనందమే. అటువంటి స్వరూపిణి పరమేశ్వరి. పంచకుర్చ విధాయత్రం పంచకుర్చ పరాయణ అని మహా చెప్పాను కదండి. సృష్టి స్థితి లయము, అనుగ్రహము, క్షీరోధానము, ఈ ఐదు పనులు చేస్తుంది ఆ పరమేశ్వరి. భువనేశ్వరి నమో నమః. ఓ భువనేశ్వరి తల్లి, నువ్వేమన్నా కానీ అందరికీ కూడా ప్రపంచకానికి ఈశ్వరిది. భువనం అంటే ఒక గుంటూరే కాదు, హైదరాబాద్ కాదు, రాజమండ్రి కాదు, కానీ మొత్తం ఏమంత రాజభవనానికి ఆ ఈశ్వరి, అంటే భువనేశ్వరి అయిందండి ఆ పరమేశ్వరి. సర్వాధిష్టాన రూపాయై కూటస్థాయై నమో నమః. సర్వత్ర దేవీభావం కురియాతు. సమస్తమైన స్త్రీస్వరూపంలోనూ దేవీభావం చూడాలి. మీలో ఉండే వాగ్గురూపిణి, పండితుడి యొక్క వాగ్గురూపిణి ఆ పరమేశ్వరి. ధనవంతుడి యొక్క ధనం రూపం ఆ పరమేశ్వరి. బలిష్ఠుడి యొక్క బలం, బలరూపం ఏదైతే ఉందో అది ఆ పరమేశ్వరి. నీటిలో ఉండే జలశక్తి ఆ పరమేశ్వరి. అగ్నిలో ఉండే దాహకశక్తి ఆ పరమేశ్వరి. కనుక సర్వత్రా వ్యాపించింది కాబట్టి ఆ పరమేశ్వరి ఆవిడ ఏమన్నారంటే, సర్వాధిష్టాన రూపాయై నమః. అమ్మా, నువ్వు ఈ యొక్క సృష్టిలో బంధన కలగజేస్తావు, బంధ విముక్తి కలగజేస్తావు. బంధ కలగజేస్తుందండి, బంధ విముక్తి కలగజేస్తుంది ఆ పరమేశ్వరి. కనుక నీ యొక్క అనుగ్రహం వల్ల మమ్మల్ని అందరినీ కాపాడమ్మా అని చెప్పేసని, తరాత వయం జననితే మధుకైటమాభ్యాం లోకాస్తే శ్రీదాక దర్శనాథన. రాక్షసులు ఎప్పుడైతే యుద్ధం చేస్తారో అప్పుడు మమ్మల్ని కాపాడుతుంటావు తల్లి అని విష్ణుమూర్తి గారు ఆవిడని ప్రార్థిస్తూ ఉన్నారు. బ్రహ్మ అహం ఈశ్వర వరహ కలితే ప్రభావా సర్వే భయం జనితాహ. మేమందరం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరం అందరం నీ అనుగ్రహం వల్ల మేము క్షేమంగా ఉన్నాం తల్లి. కోణ్యేశ్వరాశ ముఖ ప్రముఖ సవి నిత్యా నిత్యా త్వమే జననీ ప్రభుత్వ పురాణ. రాక్షసులు ఉన్నారే, ఎప్పుడు దండయాత్ర చేస్తూ ఉంటారు. నువ్వు ఏదో రూపంలో వాళ్ళని సంహరింపజేస్తూ ఉంటావు, కానీ పేరు నీకు ఎవరో సంహరిస్తాడు. ఆ లోపల ఉండే శక్తి నీదే సుమా అని ఆచార్య స్వామి వారు ఆయన అంటున్నారన్నమాట. త్వంఛే భవాని దయసే పురుషం పురాణం జానేహ మధ్య వసన్నిహం. పురుషస్వరూపుడు నీవే, శ్రీస్వరూపుడు నీవే. ఉపాసనలో చెప్తారు, పుం రూపం వా విచింతయేత్, శ్రీరూపం వా విచింతయేత్, అథవా నిష్కలాంధ్యాయేత్, సచ్చిదానంద లక్షణం. ఆ పరమేశ్వరిని పుం రూపంలో ఉపాసన చేయడం, పురుషుడిని ఆవిడే సృష్టించింది కాబట్టి. స్త్రీరూపం వా విచింతయేత్, శ్రీరూపంలో ఉపాసన చేయడం, అథవా నిష్కలం ధ్యాయేత్, రూపరహితంగా జపం చేసి అనుష్ఠానం చేయించండి. సో త్రిగుణ స్వరూపంగా పరమేశ్వరిని ఉపాసనలో ఉపాసిస్తారు కదా. బ్రహ్మ విద్యాం అని చెప్తారు, శ్రీ విద్యాపతి సాక్షి మహామంత్రం బ్రహ్మ విద్యాం అంటే అది సాకార రూపం కాస్తుమా అని తర్పణం చేస్తారు. శ్రీచక్రమ బిందు మీద తర్పణం చేస్తారు. అప్పటికే ఆ పరమేశ్వర స్థాయికి ఈ ఉపాసన వెళ్ళగలగాలన్నమాటండి. అలా విడదపత్ర ఉపాసన కాదు. కనుక సత్వగుణం నీవే ప్రసాదిస్తావు, రజగుణం నీవే ప్రసాదిస్తావు, తమగుణం నువ్వే ప్రసాదిస్తావు. రెండింటినీ మూడింటిని పోగొట్టి మళ్ళీ నువ్వే మళ్ళీ మన గుణాతీతుగా తయారు చేస్తావు. కనుక సర్వస్వము నీ యొక్క అనుగ్రహం వల్ల తప్ప మేం కాదు తల్లి. జనని దేహి పదాంబుజ సేవనం యువతి భావగతాన పిలుస్తదా. ఏమని కోరుకోవాలి ఉండి ఆవిడది, నీ పదాంబుజ సేవనం ప్రసాదించు తల్లి, నీ భావోద్మారక సేవ ప్రసాదించు తల్లి. ఎప్పుడు కూడా మాకు ఆపదికిం కరణీయం. ఒక పెద్ద ఆపద వచ్చేసిందండి, ఏం చేయాలి? ఊళ్ళో ఏదో పరిగెత్తికెళ్తే నువ్వు వాడికి తెలిస్తేనే సహాయం చేస్తావు, అదే చేయడు. స్మరణమం బాయాహ చరణం, అమ్మవారికి పాదోత్మాన్ని స్మరించాలండి. తస్మరణం కింకూరితే, ఆ స్మరణం ఏం చేస్తుందండి? బ్రహ్మాదీనపి కింకరీకురితే. బ్రహ్మాదీనం కూడా కింకరులుగా చేసి పరిస్థితి మన దగ్గరకు వచ్చేసి అంచేత ఎవరిని స్మరించాలి? అమ్మవారిని స్మరించాలి తప్ప వేరే వాళ్ళని ఎవరు పరిపాలన చేయడానికి వీలేదు. అని జగన్మాత, మేమందరం కూడా నీ అనుగ్రహం వల్ల ఈ విధంగా జీవిస్తున్నాం తల్లి అని చెప్పేసని, తపస్సు ఏ నిరత మునయో మలాస్తవ విహాని పదాంబుజ పూజనం జననితే విధి నాకల మంచిదా పరిభవతి. తపస్సు చేసి మురీశ్వరులంతా నీ జీవమంగ స్వరూపాన్ని అనుష్ఠానం చేస్తున్నారు తల్లి వాళ్ళంతా కూడాను, ధన్యులైపోయే వాళ్ళంతా కూడా. మాకు అదే మార్గం ప్రసాదించమ్మా అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. కురుదయాం దయసేది దైవం కదే మంత్రమైన అనావిలం అద్భుతం. అమ్మా, నీకు దయ నా మీద కనుక ఉంటే నీ యొక్క మంత్రాన్ని మాకు ఉపదేశం చేయి తల్లి. అగో స్వరూపం ఆ యొక్క సాకార రూపం అక్కడ ఉంది, నాలుగు ముఖాలతోటి, అది ముఖంతో చంద్రబింబంతో రూపం ఉంది. అది సమభవం భవజం తోషం సుభిషితం సమనవార్ణముత్తానుత్తమం ప్రథమ జన్మాధిగతో మయా తదువాన విభాదన వాక్షర. కలవు చండీ వినాయకు అని ప్రమాణం ఉందండి. కలియుగంలో చండీ వినాయకులు ఫలితాన్ని ఇస్తారట. చండీ చాముండి వ్యక్త రూపం ఏమిటి? మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. సమిష్టస్వరూపం చండి. ఈ చండిని మనం దుర్గా అని పిలుస్తాం. ఉత్తర దేశస్థులు చండీ పాట్ కర్తే, చండీపారాయణ చేస్తాం మనం, స్పష్టంగా శాస్త్రీయంగా చండీపారాయణ చేస్తామని చెప్తాం మనం. ఉత్తర దేశం వాళ్ళు బెంగాల్ బీహార్ ఆ ప్రాంతాల్లో చండీ పాఠం చేయకుండా వాళ్ళు ఏమిటి టీ కూడా తాగరండి, అంత పవర్ఫుల్. అంతే వాళ్ళు చాలా పవర్ఫుల్ అన్నట్టు వాళ్ళు వాళ్ళు ఉత్తర దేశంలో. ఏ దేవాలయం కాళికా దేవాలయం కలకత్తా వెళ్తే బ్రహ్మాండంగా పారాయణ చేసేస్తుంటారు వాళ్ళు. సో ఈ చండీ మంత్రానికి నవాక్షరీ మంత్రం అనే పేరు, అథవా సంస్కృతంలో నవార్ణ మంత్ర, నవార్ణ మంత్రం అంటారు దాన్ని. 9 లక్షల మహామంత్రం, 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయండి. ఈ 7 కోట్ల మహామంత్రాలు పరమేశ్వర పంచమహాలు ఉద్భవించాయి. సజ్జోజాత ముఖోద్భుజిత భూత పూర్వాంప్రాయస్త దేవత వామదేవ ముఖోద్భూత అని 5 ముఖాలు ఉన్నాయి స్వామివారికి. 5 ముఖాల నుంచి 7 కోట్ల మంత్రాలు ఉద్భవించాయండి. శాక్తే మంత్రాలు ఇవన్నీ కూడా. ఈ నవార్ణ మంత్రము అనంతసాధ్యమైన మహామంత్రం అండి, చండి నవాక్షరి మహామంత్రం. ఇది ఏది చేయాలో అది చేసేస్తుంది అంతే, ఇంకా దాని మించిన శక్తి సామర్థ్యాలు ఏం లేవు. మరి యతీశ్వరులు జన్మ ప్రభృతి నవరాత్రిలో అక్కడ కూడా చండీ నవారణ మంత్రం జపం చేయిస్తారు. ఇంచేతంటే మనకిలాగే వాళ్ళకు కూడా సంస్థాన వృద్ధిలోకి రావాలి. మనం గృహస్థం, వారు యతీశ్వరులు, వాళ్ళ మీద ఆధారపడి మనం ఉన్నాం. అంతే వాళ్ళు ఆ నవాక్ష మంత్రం జపం చేసి ఏమంటాడండి ఆయన, ఎప్పుడో నాకు నువ్వు నవారణ మంత్రం ఉపదేశం చేసావు తల్లి, కానీ స్మృతి పథంలో లేదు. ఇప్పుడు ఒక నిమిషంలో ఓ శ్లోకం మర్చిపోతాం, స్మృతి పథం స్లిప్ అయిపోతుంది అన్నమాట, మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. ఎంచేత విస్మృతి భ్రాంతి రెండు ఉంటాయి మనిషికి. ఈ రెండు ఆవిడే కలగజేస్తుందండి. జగన్మాత ప్రథమ జన్మని తాతికతో మయా తదునా నవిభాతి నవాక్షర, మొట్టమొదటిపో నవాక్ష మంత్రం ఉపదేశం చేసావు నాకు, ఇప్పుడైతే జ్ఞాపకం లేదు తల్లి నాకు. కథయ మాం అనుమధ్య భవార్ణవా జలని తారయ తారయ తార తారయ తారకే. కత్తితోటి కూర చరుక్కోవచ్చు, పీకా తగ్గవచ్చు, వీళ్ళు కూడా తగ్గోసుకోవచ్చండి. అలాగే మంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి, దుర్వినియోగం చేస్తే చెడు. ఇప్పుడు రాక్షసులు ఉపదేశం దేవుడు సాక్షాత్కరించే వాళ్ళు ఏం చేస్తారు, హాహాహాని గట్టిగా నవ్వేసి వెళ్ళి జాతరలోకం మీద పతివ్రతల మీద మనుషుల మీద పడతాడు వెళ్ళి. అంటే మన తపస్సు అంతా ఏమైపోయిందనమాట, రజోగుణంగా మారిపోయిందండి. అధో గచ్చంతి తామస మధ్య తిష్టంతి రాజస ఊర్ధ్వం గచ్చంతి సాత్విక అని గీత చెప్పింది. రజోగుణం ప్రమాదానికి హేతు, అది పతనానికి దారి తీసేస్తుంది అనమాట అండి. కనుక ఇక్కడ మంత్రానుష్ఠానములు టీవీ పెడితే ఎవరో ఏదో మంత్రం చెప్తూనే ఉన్నారండి. ఇప్పుడు అది శాస్త్రీయమా కాదా అనే విషయం పక్కన పెడితే దాన్ని చేసిన ప్రతి వాళ్ళు కూడా అనుష్ఠాన విధానం తెలియక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కనుక గురుముఖత మాత్రం ఏది చెప్పించుకోవాలి, రామ అనే పేరు మీకు తెలుసు, ఆ రామే గురువాచార్య చెప్పించుకోండి. ఒకసారి అంటే రామ అనిపించుకోండి మీరు, ఒకసారి రామ అనండి స్వామి, రామ అని చెప్పారు, అది మంత్రం అవుతుంది, లేకపోతే అక్షరం మాత్రమే. కనుక పుస్తకం చూసి కానీ ఇలా చేయడానికి వీల్లేదు. సో ఎప్పుడైతే మంత్రం సద్వినియోగం చేసరిగా చేయలేదో వీడు, వాళ్ళకి వితర్కం ఏర్పడుతుందండి, వ్యతిరేక భావన ఏర్పడిపోతుంది, సరైన అనుష్ఠానం చేయలేదు, ఆ అమ్మవారి ఆజ్ఞ కాదండి. బ్రహ్మోవాచ ఇచ్చుక్త సా తదాది సవేన అద్భుత దేశ ఉచ్చారాంబికా మంత్రం ప్రస్ఫుటం చనవాక్షరం. వెంటనే ఆ పరమేశ్వరి ఉపాసన ఇచ్చిందండి. ఉపాసన మూడు రకాలు. ఒకటి ముఖత పశ్యతి దృశ్యమానం, కంటితో గురువుగారు చూస్తారు, ఇమీడియట్గా వారి శక్తికి శిష్యుడికి ప్రవహిస్తుందండి. రెండోది హస్తమస్తక స్పర్శ అండి, ఫలభాగాన్ని గురువుగారు స్పృశిస్తారు. మన చిన్న స్వామి వారికి సన్నిధానం వారికి ఆయన సన్యాసించిన ఫలభాగం స్పృశించారు. మూడవది ఉపదేశం అండి, ముఖత ఉపదేశం చేయడం చెవులో, ఈ ముఖత చేయడం. ఈ మూడు విధానాలకు ఉపదేశం పొందగలగాలి. చేస్తే మీ శరీరంలో ఒక విధంగా శక్తి వచ్చినట్టుగా మీకు అనిపిస్తుంది అనమాట. కనుక ఈ మహానుభావుడు ఏం చేయాలన్నమాట, ఇచ్చుక్త సా తదాదేవి శివేన అద్భుత తేజస ఉచ్చారాంబిక మంత్రం ప్రస్ఫుటించ నవాక్షరం. ఆ పరమేశ్వర బ్రహ్మదేవుడు గారికి ఆ నవాక్ష మంత్రం ఉపదేశం చేసిందండి. తంగృహీత్వా మహాదేవ స్వరా ముదమహాభణంజనోదేవ స్థిత శివ. ఆ పక్కనే శివుడు గారు కూడా ఉన్నారండి, అది కూడా ఉపదేశం చేసిందండి. జపన్ నవాక్షరం మంత్రం కామదం మోక్షదం తథా విజయుక్తం శుభోచ్చారం స్వస్తి మాంస్త. ఒక్కొక్క మంత్రానికి శంకరులు వ్యాఖ్యానం రాశారండి, శంకరాచార్యుల వారు ప్రతి మంత్రానికి వ్యాఖ్యానం రాశారు. కనుక నవాక్షరి మంత్రం అంటే ఏది సాధింపలేదంటూ ఏమీ లేదండి, అని సాధించవచ్చండి. దాన్ని నిస్వార్థంతో క్రమబద్ధంగా నియమబద్ధంగా చేయాలి తప్ప అది మన సొంతం కాదు, అది దేవి సొంతం, దాని నియమ ప్రకారంగా చేయాలి. జపన్ నవాక్షరం మంత్రం కామదం మోక్షదం తదా. చూసారా, మన ఆశ సంస్కృతి అంతా కూడా ముందు నీకేం కావాలో అది నెరవేరుస్తుందండి. ఆ తర్వాత మోక్షం. తిండి లేకపోతే ఇంక మోక్షం ఎక్కడదండి? తిండి ప్రసాదిస్తుంది, మోక్షదం తదా. బీజయుక్తం శుభోచారం నస్తి మాంస్తదా, దాంట్లో బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరం అంటే మంత్రులకు శక్తిని పెంచుతుంది అన్నమాట అండి. తదం తదా విష్ణం దృష్టి శంకరం లోకశంకరం అవోచం తాం మహామాయాం సంశదోహం పదాంతికే. అమ్మా, ఈ మంత్రాన్ని నేను జపం చేస్తున్నాను కనుక నీ పాదత్మాన్ని శరణ్యం తల్లి అంటే ఈశ్వరుడు వేరు, శంకరుడు వేరు, మళ్ళీ ఇక భేదం తెచ్చుకోవద్దు. భ్రమేశ్వర ముగ్గురు ఒకటే. నవేదాస్మా ఏం కలయదు మిహస నటనో ఎత్తదే ఉచస్వాం రాత్రి మన వికలాం. అమ్మా, నువ్వు ఈ యొక్క మంత్రాన్ని ఇచ్చింది నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ ఈ క్షణం నుంచి నేను ఈ మంత్రం జపం చేస్తాను తల్లి. నజానంతి ఏమా వనా వస్తదంతి ప్రభు మాం తమాజ్యం చరిత్రం పవిత్రం ఇదంతి యాజికా స్వర్గకామ నతేతే ప్రభావం బిజంతేన కామం. అందరికీ ముఖ్యమైనది మంత్రం జపం అన్నమాట అండి. పూజా పునస్కారాన్ని తర్వాత ఈ విధంగా పరమేశ్వరి వాళ్ళకి మంత్రానుష్ఠానం ఇచ్చిన తర్వాత వాళ్ళంతా మంత్రం ప్రారంభించారు. ఎవరు? వీళ్ళంతా కూడా ఈ దానివల్ల వాళ్ళు ఏం చేశారు మాట అండి? సృష్టి చేయగలిచాడు బ్రహ్మదేవుడు, పోషించగలిచాడు శివుడు, పోషించగలిచాడు శివుడు లైన్ విష్ణువు, లైన్ చేయగలిచాడు ఈశ్వరుడు అనమాట. కనుక మంత్రాధీనము ఈ లోకం అంతా కూడాను. ఈవేళ ఎంతమంది ఎన్నెన్నో చేసేస్తున్నారు, మరి బాగున్నారు లేదా వాళ్ళకి తెలియాలి, మనకు తెలియదు అనమాట అండి. వాటిలో ఆ మంత్రాల్లో మొట్టమొదటి మంత్రం, అమ్మవారికి మంత్రాల్లో మొట్టమొదటి మంత్రం వాగ్బీజం అండి. మీరు లలితాహస్రం చదువుతుంటే వస్తుంది ఈ మంత్రం. పొరపాటు ఉచ్చరించే అవకాశం కూడా ఈ దీనికే ఉంది. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపంకజాయ నమః. ఆ భాయ ఎగరగొట్టేస్తా చదువుతుంటే, ఖంగా చదువుతుంటే సామూహిక పారాయణలో శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపంకజ కంఠాధక్కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యథోభాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూటత్రేకళేవరాయ నమః. ఇది నామం. ఈ వరుసగా ఉన్నాయి నామాలన్నీ కూడా. దేవీం మంత్రమయీం నౌమి, ఆమె మంత్రస్వరూపిణి నా పరమేశ్వరి. అలాంటి వాగ్రూపమైన మంత్రాన్ని, వాగ్భవ బీజాన్ని, వాగ్రూపమైన బీజాన్ని కాళిదాస మహాకవి ఉపాసన చేశాడు. కాళిదాస మహాకవి మహాకవి అయినాడండి. శంకరాచార్య వారు కూడా అమ్మా వాగ్భవ బీజాన్ని, మా లక్ష్మీ బీజాన్ని, శక్తివేదన ఉపాసన చేశారు ఆ మహానుభావుడు. గిరాం గిరాం ఆహుర్దేవీం దుహిణ దుహిని ఆగమవిదో. నిన్ను కొంతమంది గిరాం దేవతగా ప్రార్థిస్తారు తల్లి అంటే విద్యాదేవతగా ప్రార్థిస్తారు. కొంతమంది హరే పత్నీం పద్మాం, కొంతమంది విష్ణుమూర్తిగా భార్య లక్ష్మీదేవిగా ప్రార్థిస్తారు. కొంతమంది హర సహచరీం ఈశ్వరుకి భార్యగా భావిస్తారు. ఈ మూడు స్వరూపాలు దాటి తురీయా కాపిత్వం దురధిక మనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మరి కొందరు నిన్ను తురియ గాయత్రిగా, తురియ స్వరూపంగా భావించి వారు నేను ఉపాసన చేస్తారు సుమా తల్లి. అదే నవార్య మంత్రం అంటే బాలామంత్రం ఉపదేశం చేసి ఆ శ్లోకాన్ని రాశారు ఆచార్య స్వామి వారు. చాలా కాలం క్రితం సత్యవ్రతం ఆయన ఉన్నాడు. సత్యవ్రత సత్యవ్రతుడు ఆయన పేరు. బ్రాహ్మణ సత్యవ్రతో నామ ద్విసత్తమ కష్మ ధర్మత్వన్నా కిశమే. నేను ముందు రోజు చెప్పాను విషయం జట్లం కాబట్టి ఆచార్యస్వామి వ్యాసుల వారు పురాణ ఇతిహాసాలు రాస్తూ ఒక కథారూపంలో వర్ణి ధర్మాన్ని మనకి చెప్పారండి. అబద్ధం ఆడకూడదు, సత్యం పలకాలి, దాంట్లో ఏమి సందేహం లేని చెప్పడానికి హరిశ్చంద్ర ఉపాధ్యాయులు రాశారు. దానం చాలా గొప్పది అని చెప్పడానికి వామన చరిత్ర రాశారు. అట్లాగే కథా విధానంగా తీసుకొస్తామని భారతీయులను సంతోషపడతామని చెప్పేసి వాగ్బీజ ప్రభావం సత్యవ్రతోపాఖ్యానం చెబుతున్నారు. ఎవరు? ఆ వ్యాద వ్యాస మహర్షి వారు. అయ్యా, సత్యవ్రతుడు అంటే ఎవరు, ఆయన ఎక్కడున్నాడు చెప్పని అడిగారు శివుని కాల మహర్షులంతా సూత్ర వారినండి. కథం తేన కథం ఉచ్చారత పునః సిద్ధిష్టికి విశానంతం. కంచిపీఠంలో 18వ స్వామీజీకి ఓ శిష్యుడు ఉండేవారండి. మౌనం మూగవాడండి ఆయన, మూగవాడు. అయితే ఆయన స్వామివారికి పై గురువు గారికి కాళ్ళు పిసగడం, శాఠీలన్నీ ఉతిగారడం, కాళ్ళు పిసగడం ఇలాంటి సేవ చేస్తూ ఉండేవారు. కానీ నోటితో అమ్మ అండం చేత కాదు, మూగవాడు కదండి. మరి తిరిగి వాళ్ళు కూర్చుని తల్లి జగన్మాత నాకు సేవ చేసే భాగ్యం ప్రసాదించావు, నిన్ను కనీసం నోటితో స్మరించే యోగం కూడా నాకు లేదు కదా తల్లి, నాకు చదువు రాగదా అని చెప్పి ఏడవడం ప్రారంభించాడు, దిగులు పెట్టడం ప్రారంభించాడు. ప్రారంభిస్తే అమ్మవారికి అతని మీద అనుగ్రహం కలిగి సాక్షాత్కరించిందండి. సజ్జస్కాల ముందు 500 శ్లోకాలు రచించాడు. అదే మూక పంచశతి. ఈ మోహన మనిషి రాసిన తర్వాత ఆయన తర్వాత బిహారపతి అయినాడండి, తర్వాత 19 బిహారపతి అయినాడు. అంటే వాగ్రూపం, ఇక్కడ వాగ్రూపం శారదాంబ వాగ్రూపం అని మాట్లాడి, ఇంకా వేదం శాస్త్రం ఇంకా పురాణములు ఇది అన్నీ అక్కడ జరుగుతూనే ఉంటాయి. అటువంటి వాక్శక్తి గలవాడు కథం తుష్టాభవాణి సర్వజ్ఞ సర్వసద విస్తరేణ బల కథ్యాత్ కథమేత మనోహరాం. ఏమండి ఒక మోగవాడు ఎవరో ఉన్నట్ట, అతగాడు అమ్మవారి అనుగ్రహం పొందాట, గొప్పవాడు అయ్యాట, ఆ విధానం చెప్పి వాగ్భోబీజం యొక్క మహత్వాన్ని తెలియపడతారని అడిగారండి ఆయన. ఎవరు మహానుభావుడు, శుడు రాజ ప్రవక్ష్యామి కథాం పౌరాణికీ శుభాం సుతాముని సమాజేషు మయా పూర్వం గురుత్వ ఇకదహం గురుశ్రేష్టాం కురుం స్థితాత్మశుచి సంప్రాప్తో నైమిషారణ్యం పావనం మునిసేవితం. అయ్యా, ఇలా దేశాటన చేస్తూ చేస్తూ వచ్చి మై నైమిషారణ్యానికి వచ్చాను ఇక్కడ నేను, కథ కథాలన్నీ ప్రారంభించాను నేను ఇవన్నీ కూడా. ఇక్కడ సంభ్రమ విష్ణు సుధారుద్రో మఘమా వరుణోళ కుబేర భవనస్వస్థ సేనాని సగణాధిప సూర్య అశ్వన భగభూష నిశానాథ గృహస్థ వీళ్ళందరూ కూడా అమ్మవారినే సేవించారు సుమా. బ్రహ్మ విష్ణు ఇష్టాలంతా కూడా అలాంటప్పుడు ఈ యొక్క బ్రాహ్మణ కుమారుడు ఎందుకు సేవించడు అని ప్రారంభించి ఆ యొక్క కథ చెప్పాడు. మీకు ఈ విషయం పునరుక్తి దోషం ఉండదు పురాణాల్లో. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అష్ట దిక్పాలకులు వీళ్ళందరూ కూడా స్వతంత్రులు కారు. దేవి పరంగా ఆవిడే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి, అది మర్చిపోవడానికి వీల్లేదు, మూలం అదే అని మాట్లాడు. ఏం ప్రశ్న కుదరత రోమసో వాక్యమ ప్రవీణు దేవదగ్నే కుణ శ్వేత దేవానందన నీసే బ్రహ్మాది మహాత్మనం ఆది ప్రభుత్వ మూలాసాం సంసార భవనాత్మహి. ఆ పరమేశ్వరుని ఎవరైతే ఉచ్చారణ మాత్రం చేతే చాలా గొప్పవాళ్ళు అవుతారు సుమా. ఆచార్య స్వామి వారు మధుక్షీరద్రాక్ష మధురి మధురీనా పణితయ శరద్యోత్సనాం శుభ్రాం అని శోకం రాశారు ఈయన వసంత నవరాత్రి గురించి. శరత్కాల వినటువంటి చలగా ఉన్నదానా ఓ పరమేశ్వరి, నిన్ను ఎవరైతే వాగోబీజాన్ని పునశ్చరణ చేస్తారో వాళ్ళకి మధుక్షీరద్రాక్ష మధురి మధురీనాపణిత తీవి వాక్యాల్లో కవిత్వం వస్తుంటాను వాళ్ళకి. కోసలేశ కశ్చిత్ దేవదత్తే విశ్వత కోసల రాజ్యంలో దేవదత్తుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. దేవదత్త సత్యనామర్తను కూడా ముందు బ్రాహ్మణుల కథ ప్రారంభమవుతుంది. ఆసీ నిధనో విప్రహ నిధుడైన బ్రాహ్మణుడు ఉన్నాడు సుమా. ఎంచేత గజ భుజంగ విహంగమ బంధనం సశిది వాహకర యోగ్రహ పీడనం మతిమతాంచ విలోక్య దరిద్రతాం విశిరహో బలవానితి మే మతి సృష్టిలో ఉన్నటువంటివి. గజ భుజంగ విహంగమ బంధనం, ఏనుగులు అవి కూడా బంధింపబడతాయి మంత్రంతో తాళతోటిను. శశిది వాహకర యోగ్రహ పీడనం అంటే సూర్యుడు గ్రహబాధ ఉంటుందండి. మతిమతాంచ విలోక్య దరిద్రత, పండితులకు దరిద్రం ఉంటుందండి, ఇది సృష్టిలో రహస్యం. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ దేశంలో చాలామంది ఇంకా అమ్మవారి సేవ చేసుకోలేని వాళ్ళు. అయ్యా, ఆ మహానుభావుడు అనపత్యశకారేష్టం పుత్రహిపూర్వకం అనపత్యహాతనం సంతానం లేదు ఎవరికి, ఆ దేవదత్త అనేవాడికి. తమసా తీర మాస్థాయ కుట్ట మండలముత్తమం, తమసా నదీ తీరంలో కూర్చున్న వాడే మండపాన్ని ఏర్పాటు చేసి ద్విజానాహూయ వేదజ్ఞాన్ మంత్ర అత్త కర్మ విశారదాన్, ప్రతి మంత్రానికి ప్రతి యజ్ఞానికి ఒక విధి విధానంగా చేసేటువంటి బ్రాహ్మణులు కావాలి. గురుముఖత నేర్చుకుని ఒకరు ఋగ్వేదం, కొన్ని యజుర్వేదం, కొందరు సామగానం చేస్తారు, కొందరు మంత్ర జపం చేస్తారు, కొందరు ఆహుతులు వేస్తారు, కొందరు స్వాహ అని చెప్తూ ఉంటారు వాటిని అన్నీ కూడా. సో వాళ్ళందరినీ ఆహూయ పిలిచేటండి ఆయన. కృత్వా వేదిం విధాన స్థాపయుత్వ విభావసును, చక్కగా ప్రమాణం ఉంది. 9 అంగుళాలు 5 అంగుళాలు 15 అంగుళాలు 9 అడుగులు 9 అంగుళాలు ఎత్తు, ఇలా ప్రమాణంతో ఒక మన యొక్క మేఖలాతో సహా యజ్ఞకుండం నిర్మించే ప్రమాణం ఉంది. కనుక ఆ విధంగా ఆయన ఏం చేయాలన్నమాట, వేదిని స్థాపించిన వాడే పుత్రేష్టిం విధిమత్ ఛత్ర చకాధిహత్తమ పుత్ర కామేష్టి పుత్రేష్టి చేశాడు. ఎవరు ఆ బ్రాహ్మడు దేహత్తముడు చేశాడు మాట్లాడండి. బ్రహ్మాండం కల్పయ మాసాహోత్రం సుమసత్వం అధ్వర్యం యాజ్ఞ వెలికించి హోతాన్ని బృహస్పతి, ఇలాగా ఒక మంత్రం చదివాడు నగురిని నగురు పిలిచాడు. ఆ నగురు బ్రాహ్మణ్ ఆ రోజుల్లో పండుదైన వాళ్ళని పిలిచాడండి. పిలిచి చక్కగా ప్రారంభించాడు. సఖ్యాన్ అన్యాన్ని ఏం కొత్త విధి ప్రసద వసు, ఈ స్థానంలో ఈయన ఉండాలి. అరణ్యకాండలో రామాయణంలో అగస్త్యమహర్షి ఆశ్రమానికి వెళితే అగస్త్యమహర్షి ఆశ్రమంలో ఇది నాగశాల, ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది అగ్ని స్థానం, ఇది వరుణస్థానం, ఇది యమస్థానం, ఇది ఇంద్రస్థానం అని స్థానాలు కల్పించి హోమగుండాలు ఏర్పాటు చేసి ఆ దేవుణ్ణి అందులో ఆరాధన చేసి అక్కడ నైవేద్యం పెట్టి ముందుకెళ్ళేవాడు. ఎవరు ఆ అగస్త్య మహర్షి వారు. సో అగస్త్య మహర్షి చూడడానికి రాముల వారు వెళ్ళాడు మాటండి. వెళ్ళేటప్పటికీ రాముడు దశరథ మహారాజ్ కుమారుడు వచ్చాడు దర్శనాకని చెప్పి అవరంభిస్తాడు లోపలికి, అవరంభిస్తాయి బాబోయ్. నేను చూసేది నా తపస్సంతా ఆయన కోసాన్నే. రమణ నవలు తీళ్ళాడు అగస్త మహర్షి వారు అంత మహానుభుడు ఆయన. లోపాముద్ర అత్యసీమ చరణాయై నమః, ఆయన భార్య లోపాముద్ర. 14 మంది శ్రీ విద్యోపాసకుల్లో లోపాముద్ర ఒక ఆవిడండి. మను చంద్ర కుబేర లోపాముద్ర విద్య చాలా గొప్ప విద్య. అంచేత అలా ఈ మహానుభావుడు వేదం కల్పించిన వాడే ప్రారంభించాడండి. ఉద్గాతాసామగ శ్రేష్ట సప్త సహమనితం రసంతం మగ యత్ ధరితే సమన్వితం. సామగానం చేసే ఒక పండితుడు అనుకున్నట్టు మధ్యలో ఉచ్ఛ్వాస నిశ్వాసం తీరుస్తారు కదా మనం. ఆయన ఏం చేయాలన్నమాట, తదా శశ్వత భంగో భూ కుశే శ్వాసే ముహుర్ముహు దేవదత్తస్య గోపాభి గోభిలంబచ్చు వాచ. గోవిడు అనే ఒక మహర్షి, గోభిలుడు ఆయన పేరు. ఆయన మంత్రం చదువుతుంటే ఆయన శ్వాస తీల్చుకున్నట్టండి. ఇప్పుడు శ్వాస తీసుకున్నారో ఉదాత్త అనుదాత్త స్వరిదాని భంగం ఏర్పడింది అక్కడ. సరే ఆయన కొంతమందికి నశ్యం అలవాటు ఉంటుంది అంటుంటాడు, స్వరం కాస్త మారిపోతుంటుంది అనమాట. మధ్యలో ఏం చేయడానికి వీల్లేదు, అంటే స్వరభంగం అయిందండి. అనేప్పటికీ తదా స్వరభంగం అభూత్ కుశే శ్వాసే మహాత్ముహు దేవదశో చుకోపాసు గోకులం భర్చువా గోపిలం భర్చువా. జహ ఏమయ్యా, నిన్ను ఆమంత్రణం చేశాను మంత్రం కోసాన్ని, యజ్ఞం కోసాన్ని, నేను నువ్వు ఇలా స్వరభంగం చేస్తావా అని చెప్పేసని ముఖోసి మను ముఖ్యాధ్య స్వరభంగ స్వాకృత మూర్ఖ అన్నట్ట. ఇది చాలా విశేషం. మనం ఒక బ్రాహ్మణ్ణి ఆమంత్రణం చేసి పిలిచినప్పుడు ఆయన గారు చదువుకున్నాడా లేదా విద్యావంతుడా చూడకూడదండి, అది పిలిచే ముందే ఉండాలండి. ఆయనకు వచ్చి ఎప్పుడైతే మదర్థం భవాన్ కోరవంతు అని చెప్పేసి మీరు ఎప్పుడైతే ఆయనకి అర్చనిచ్చారో, ఒక దీక్షగా దక్షిణం ఇచ్చారో ఆయనకి, ఆయన్ని కూర్చోబెట్టి బ్రహ్మదేవుడితో సమానంగా చూడాలి తప్ప ఆయనతో వేదకుండా మాట్లాడడానికి వీల్లేదు. వాడు ఫ్రెండ్ అయినా సరే చుట్టం అయినా సరే ఆఖరికి ఏం అనడానికి వీల్లేదండి. ఆమంత్రణం అంటే నియమించడం, మీరు ఆయన నియమించారు, ఆయన్ని గౌరవించాలి. ఈయన ఏం చేయాలన్నమాట, ఈ బ్రాహ్మడు నాయన మూర్ఖోసి మన ముఖ్యాధ్య సర్వంగం స్వయాకృత కామ్యకర్మని సంజాతే పుత్రార్థం యజదశమే. నేను ఇంత కష్టపడి కామ్యార్థంతో నేను కుత్రయోగం పుత్రేష్టి చేస్తుంటే నువ్వు స్వరభంగం చేస్తావా మూర్ఖ అన్నట్ట ఆ గోభిలని మహర్షిని. గోభిలస్తు గోపిత మూర్ఖస్తే భవిత పుత్ర షడశబ్ద వివర్జిత బింబ ప్రతిబింబం. పొరపాటు కూడా ఎవరిని అనడానికి వీలేదు, అసలు బ్రాహ్మణ సరణడానికి వీల్లేదు. ఆయన ప్రతిశాపం ఇచ్చాట, ఒరే నన్ను మూర్ఖ అంటావా, నీకు మూర్ఖమైన కుమారుడు పుట్టుగాక. షడశబ్ద వివర్జిత, శబ్దార్థజ్ఞానం లేనివాడు, ఏమి తెలియనివాడు ముఖమైన కుమారుడు పుడతాడని చెప్పి అని చెప్పచ్చు. అంటే ఇది అనుకోకుండా జరిగిపోయింది, ఆయన అలా అన్నాడు ఇలా అన్నాడు విద్యలు ఆలోచించుకోలేదండి. సర్వ ప్రాణి శరీరేతు శ్వాసోచ్ఛ్వాస సంసదుర్గుహ, సమస్త ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శ్వాస సహజం, అది అయిపోతే వీడు అయిపోయినట్టే లెక్క సహజం. నమేత్ర దోషం నక్కించిన తను భంగే మహామతే, దీనివల్ల నా దోషం ఏం లేదు, ఇక్కడ నేనేం తప్పు చేయలేదు, అలా నేను ఆపుకోలేను కదా, ఇది సృష్టిలోనే ఉంది. తత్సత్వాచనంతస్ గోలభస్ మహాత్మ శాపాభ్యుదేవత సమవాజాయ దుఃఖిత. ఈ మా ఆలోచన ముందు ఉండాలి. శాపానికి భయపడిన వాడే ఈ గోపినుడు. ఈయన ఈ దేవదత్తుడు నమస్కారం పెట్టి క్షంతవ్యోమే అపరాధ, ఏముందని అపరాధం క్షమించమని అడుగుతాడు. కథం కుర్ధోసి విప్రేంద్ర వృధామై నిరాకసి, ఏమయ్యా నువ్వు నిరాకుడువు కదా విరాకుడువు కదా, నవ్వు ఎందుకు కోపడుతున్నావు నువ్వు, అక్రోధ నాహి మునయ భవంతి సోదస్సా, నువ్వు కోపడొచ్చా బ్రాహ్మణ మీద, ఆయన కోపడకూడదా, అక్రోధనాహ మునయ మనుషులు కోపం లేకుండా ఉండాలని చెప్పింది కదా శాస్త్రం, మరి మీరు ఎందుకు కోపడ్డారు దాని మీద కదా. సర్వే స్వల్పే పరాధే విప్రేంద్ర కథం స్వప్నం స్వయామ్యహం, చిన్న అపచారం వల్ల నన్ను చెప్పిస్తావా స్వామి అని అన్నట్టండి ఆయన. అపరాధం చిన్నదైనా పెద్దదైనా అపరాధం అపరాధమే అది అనమాట. అయితే గురువుల్ని దేవి ఉపాసకుల్ని అసలు ఉపాసకుల్ని అసలు ఎవరిని ఏమనడానికి వీల్లేదు, దాంట్లో సందేహం మాత్రం లేదు. ఆమంత్రణం చేసి ఆచార్య స్థానంలో కూర్చోబెట్టి వాడు శబ్దం సరిగ్గా తప్పు చదివినా ఎలా చేయించడం చేత కాకపోయినా ఏం మాట్లాడకూడదు, వచ్చిన తర్వాత ఏ మీరు ఇలా చేయండి అని చెప్పాలి తప్ప. అంతే వాళ్ళ కోపం వస్తే కదా అపుత్రోహం సుదప్త ప్రక్త ప్రాప్తాపయుక్త పురస్కృత, నేను అపుత్రకుడిని, నేను సంతానం లేదు నాకు, నేను యజ్ఞం చేస్తున్నాను, నేను ముఖపుత్రం పుత్రత్వం వరం వేదం వరం వేదో విధు వరం వేద విధో వధు. ముఖుడైన మూర్ఖుడైన పుట్టిన కుమారుడు పుట్టినా ఒకటే పుట్టపోయినా ఒకటే, ఇంతకాలం పొల్లు పుత్రులు లేరని నేను బాధపడ్డాను, నేను ఇప్పుడు మూర్ఖుడైన కుమారుడు పుడితే అది ఇంకా బాధ అన్నట్టండి ఆయన. విధో విధు అని వేద విధులు అంటున్నారు. తథాపి బ్రాహ్మణో మూర్ఖ సర్వేషా నింజయే వహీ, బ్రాహ్మణ మూర్ఖుడైతే సమస్త స్థలాల్లో నింజుడవుతాడు. బ్రాహ్మణుడు గర్భాష్టమంలో ఉపనయనం చేసుకుని వేదాధ్యయనం చేసి శాస్త్రాధ్యయనం చేసి నేను మొన్న చెప్పినట్టుగా చక్కగా స్నానకవర్తం చేసుకుని వివాహం చేసుకోవాలి. యజన యాజన అధ్యయన అధ్యాపక దాన ప్రతిగ్రహానికి షట్కర్మనీత బ్రాహ్మణ, అవి చేయాలి బ్రాహ్మణైన వాడు. బ్రాహ్మణ మూర్ఖుడు కాకూడదు. పశువత్సూత్ర వచ్చేవయోగ్య సర్వకర్మసు కూడా సత్యనవర్తం జరిగింది, ఏదో ఇంకో ఫంక్షన్ జరిగింది, ఎవరు ఆశ్వాసం పిలవరు వాడిని. అన్నిట్లో కర్మ విడిచిపోతాడు, కర్మ చేయని అధికారం లేదు అతనికి. సర్వకర్మసు అయోగ్య బ్రాహ్మణ, ఇది మూర్ఖ. బ్రాహ్మణుడు మూర్ఖుడైతే వాడికి ఏ కర్మకి వాడికి అధికారం లేదు. చిన్న చిన్న వాళ్ళ పల్లెటూళ్ళలో సంచిలు మోయిస్తారు వాళ్ళ చేత, అసిస్టెంట్గా తీసుకొస్తారు వాళ్ళని, చూస్తే జాలి వేస్తారు. వాడికి చదువుకోవాలనే చేస కూడా అప్పటికే వాడు చదువుకోవాలనే చేసరాదు వాడికి, అది బాధ. ఇక్కడ సంచీలు మోయిస్తున్నారే, నేను కాస్త విఘ్నేశ పూజ చేయించుకుందాం, పుణ్యవాదం ఏమైనా ధ్యాస రాదు వానికి, ఆ సంచీలు మోస్తూనే ఉంటాడు అది అనమాట. అటువంటి దురదృష్టవంతులు కొంతమంది ఉంటారు. కనుక యథా సూత్రస్థ బ్రాహ్మణో అర్థ సంశయ, వేరే చదువురాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాలుగో వర్ణం వాళ్ళు, వాళ్ళతో సమానం ఈ విద్య లేని మూర్ఖుడు కాస్తాను. కరద సూత్ర వచ్చేవా మంత్ర సత్యభూభయ, వాడికి నోరు మాట్లాడగడం మంత్రం జపం చేయలేడు, మంత్రం జపం చేయలేడు కాబట్టి వాడిని ఎవరు పిలవరా బ్రాహ్మణ్ణి. ఆసనే పితు కార్యేషు దేవకార్యుడు నద్విజ, పితుకార్యంలో భోక్తగా వాడిని కూర్చోబెట్టరు. కనీసం సంతృష్ట సంతృప్తాత్మ భోజనం అయిపోయిన తర్వాత సంతృప్తాత్మ అంటే అనండయ్యా అంటారు, అదనే వైపు కూడా వాళ్ళు ఉండదు, తృప్తాత్మ అనాలి. వాళ్ళు ఎవరు పితృదేవతలు, ఏమయ్యా భోజనం అయిందా, తృప్తాత్మ అనండయ్యా అంటాడు ఆ బ్రాహ్మడు. అన్నంలే అంటే అది కూడా అనలేదన్నమాట వాళ్ళు. కొన్ని ప్రతి పెళ్లిలో ప్రతి శుభకార్యంలో ప్రతి ఇంకో కార్యంలో యజమాని చెప్పేవి కొన్ని ఉంటాయి, బ్రాహ్మడు చెప్పేవి కొన్ని ఉంటాయి, ఈ మంత్రాలు తప్పకుండాను. అంచేత మయాసహాలను మయాస అనాలి వాడు. అయ్యా వాడిని ఈ బ్రాహ్మణ్ణి ఈ కుమారుణ్ణి ఆసనే పితృకార్యేషు దేవకార్యేషు నద్విజ, ఊళ్ళో వాళ్ళు వీడిని పితృకార్యంలో తదిన భోజనానికి పిలవడు, భోక్తగా పిలవడు ఇతన్ని, మీకంటే మూర్ఖుడు కాబట్టి. మూర్ఖాసన శేష కార్య ఫలమిచ్చత, కనుక మూర్ఖుడిని ఎవరు కూడా వచ్చి అగ్రస్థానంలో ఎవరు కూర్చోబెట్టు సుమా అని ఆ తండ్రి బాధపడుతున్నాడండి. రాజ్ఞా శూద్రస్ మోజ్ఞయో నయోజ్య సర్వకర్మసు కరసగస్తు జాకర్ బ్రాహ్మణం బ్రాహ్మణం వేదవర్జిత, బ్రాహ్మణికి ఆభరణం ఏమిటా అంటే వేదం. వేదం వేదం నేర్చుకుని ఉండాలి, అదే ఆభరణం అతనికి. ఎక్కడికి వెళ్ళినా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చోట పూజ పెడతాడు. వినా విప్రేణ కర్తవ్యం శ్రాద్ధం కుచర్చటమా, ఈ మధ్య రికార్డులు వచ్చాయి, రికార్డులు రికార్డు పెట్టేసి సత్యనాథాలని చేసేసుకుంటున్నారండి. ఈ శూద్రం ఏదైనా చేయాలంటే శ్రాద్ధకర్మకి విప్రుడు కావాలి. ఒక మంత్రం చెప్పి ఆయన ఇద్దరు భోక్తలు, పితృస్థానం విష్ణుస్థానం విశ్వేదేవస్థానం, మా తండ్రి గారు యతిస్థానం కూడా పెట్టేవారు వాళ్ళ నాన్నగారికి. ఒక ప్రత్యేక యతీశ్వరుడు అతిథి గుర్తుంచుకుని మా గ్రామానికి వచ్చేవాడు, ఆ యతిస్థానం పెట్టేవారు. యతిస్థానంలో యతి రాకపోతే యతిస్థానంలో ఆమంత్రణం చేసి దక్షిణ వేసేవారు. సో విష్ణుస్థానం విశ్వేదేవస్థానం పితృస్థానం యతిస్థానం నాలుగు స్థానాలు. అలా ఆ స్థానంలో కూర్చోబెట్టే యోగ్యత వానికి లేదే, ఆ మూర్ఖుడికి లేదే. నన్ను విప్రేణ మూర్ఖుడు శ్రాద్ధం కార్యం కదాచన, ఇంక పోతే వానికి శ్రాద్ధకార్యం చేయలేడు. ఆహారపండితే అన్నం తర్వాత దానం ఇవన్నీ కూడా అపండితుడికి ఎవరు ఇవ్వకూడదు, దానికి విధానం చెప్పాడు. ఏ పండితే ఇంక పోతే దాత నరక మాపుమతి గృహీత అసలు విశేషత, అంచతే దాన గ్రహణం చేసేవాడు దానం ఇచ్చేవాడు సమాన స్థాయిలో ఉండాలి. అతను యోగ్యరే ఉండాలి, ఇతను యోగ్యరే ఉండాలి. దాన ప్రతిగ్రహణాధికారం వాడికి ఉందా లేదా, యోగ్యత ఉందా లేదా అని చూసుకోవాలి. ఆ విధంగా దాన ప్రతిగ్రహణ అధికారాలు ఉంటాయి. కనుక దాత నరకమా పునోతి గృహీతాది విశేషత దిగ్నాజ్ఞం రాజ రాజ్యం వై ఇష దేశే పుధా జన పూజ్యంతే బ్రాహ్మణ మూర్ఖ దానమా నాదిరాజి కహి. మీకు విక్రమాచ సింహాసనం విక్రమాచ మహారాజు రాజ్యంలో కానీ కృష్ణదేవరాయల రాజ్యంలో కానీ పీఠాల్లో కానీ మహావిద్వాంసులు ఎందుకుంటారు, రాజుకు సలహా వాళ్లే చెప్తారండి. సో బ్రాహ్మడికి ఆ సలహా చెప్పాడు తెలివితేటలు వేద విద్య ద్వారా వస్తుంది. కనుక ఆసనే పూజనే దాని ఎంతర ఎత్ర భేదో అనశానమపి, ఆసనం వేయినప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ దానం చేయప్పుడు కానీ ఈ మూర్ఖుడైన కుమారుడు పనికిరాడు కదా, అతగాడు రాడు కదా. పూజ్యంతే బ్రాహ్మణ మూర్ఖ దానమానాధికైరపి, దేనికి పనికిరాడు కదా నా కుమారుడు. కనుక తస్మిన్ దేశే నా వస్తవ్యం పండి జగన్ చెన్న పూర్వకాలంలో తహసీల్దారులు వచ్చేటప్పుడు మా మామగారు చెప్పేవారు, శివాలయం లేకపోతే ఆ ఊళ్ళో భోజనం చేసేవారు కదండి, శివాలయం లేకపోతే. ఈ శివాలయం అండి ఇలా కట్టించామండి అని చెప్తారు. ఓ తహసీల్దార్ గారు వచ్చారు మా ఊరు, ఆయన సద్బ్రాహ్మడు, ఆలయం లేక నేను భోజనం అన్నాడు. అప్పుడు ప్రత్యేకంగా శివాలయం కట్టించాది గ్రామంలో అని కింద రాస్తారు ఫలకం మీద. అంటే శివాలయం లేని చోట భోజనం చేయకూడదని నియమం గల మహానుభావులు కూడా ఉన్నారన్నమాట అండి. అలాంటి గ్రామాలు ఇప్పుడు ఉన్నాయా అంటే లేవు. ఏదో చిన్న ఏ చోటైనా మారుతి విగ్రహం ఉంటుంది తప్పకుండాను అది, అంచేత అలాంటిది. తస్మిన్ దేశే నా వస్తవ్యం పండితాహ పండితని సంచన. గ్రహణం వచ్చింది ఏమండి, ఎప్పుడు స్నానం చేయాలండి, ఎవరు అడుగుతారండి? పండితుడిని అడగాలి. తెల్లాగట్ట మూడింటికి ఆ అమ్మాయి పెద్ద మనిషి అయింది, ఏ లెక్క వేసుకుంటారండి? నిన్న ఈవేళ రాత్రి భాగాన్ని మూడు భాగాలు చేయాలి. మొదటి రెండు భాగాలు పూర్వ దివసానికి, చివరి భాగం పర దివసానికి కలపాలి. జ్యోతిష్శాస్త్రం ఇచ్చా అంటే 1:45 నిమిషాల దాకా ముందు రోజుకి వెళ్తుంది, ఆ పైభాగం అంతా మర్నాడుకి వెళ్తుంది. ఇలా ఘటిక విఘటిక సూచిక కాలామృత కారకులు శాస్త్రంలో రాసి అన్నీ రాశారండి, అన్నీ రాశారు. లోపం ఏమిటంటే మనం చూడకపోవడం ఒకటే లోపం, శాస్త్ర విజ్ఞానం లేకపోవడం. కనుక ఏ గ్రామంలో అయితే బుధులు పండితులు లేరో అసలు ఆ ఊళ్ళో ఉండనే కూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా పండితులా అండి మీరు, దయచేయండి. దయచేయండి అంటే ఇలాగా ఇలాగా అర్థం కాదు మనకి, అలాగా గౌరవించేవారు పూర్వకాలంలో అయ్యా. ఇంకా అసతామపకారాయ దుజ్జనాన విభూత పుజుమందకులాక కాకరే నోపుజ్యతే భుక్వాన్నం వేద విప్రో విభేదాభ్యాసం కరోతి మై క్షణంతి పూర్వ జన్మస్య సద్యే ప్రముదాఖిల. భుక్తాన్న శేషాన్ని తింటారు వాళ్ళు, అపండితులైన వాళ్ళు. వాడికి పితృశేషం పితరు కార్యంలో కూర్చునే అధికారం లేదు కదా వాడికి, సో వాడికి పాపాలన్నీ వస్తాయి. సుమా నా కుమారుడు అలా ఉండడం నాకు ఇష్టం లేదు అని ఇప్పటికీ గోపినాథుకి ముక్తవ్వై త్రివి వేద విదుత్తమ సంసారే మోక్షపుత్రత్వం మరణాధికరహితం. మహానుభావ, ఏ గోబిల మహర్షి, సంసారంలో మోక్షపుత్రుడు పుట్టడం మరణం కంటా ఎక్కువ, మరణమే ఇంకా చాలా మంచిది. కరెక్ట్గా ఈ ఊరు రావడానికి 3 రోజుల ముందు నెల్లుంటి ఆయన వచ్చాడు మా ఇంటికి జాతకం కూర్చుకుని. ఆ అబ్బాయి మూర్ఖుడు, మాట రాదు చెవి వినిపిస్తుంది ఆ అబ్బాయికి. నేను బాగా ఏడ్చాను మాట ఇలా వాళ్ళు పుడతారా అని చెప్పేశాను. సముద్రంలో రేఖలు లేవు ఆ అబ్బాయి చేతిలో, 26 సంవత్సరాలు వచ్చాయి, క్షణంలో మారిపోతున్నాడు. ఏమిటి గోత్రం చెప్పిన ఆయన అంటే ఆ అంగీరస బార అంగీరస అంగీరస అంటున్నాడు, తప్ప మర్చిపోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ కేసు ఇమీడియట్గా డీల్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను వెళ్ళిన వెంటనే అది రేపు సోమవారం రేపటి నుంచి. ఎలా జన్మించారు వీళ్ళు అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతి. మనం ఏమనుకుంటాం, మా తప్పులు మా తప్పులేం లేవండి, ఐఎమ్ పెర్ఫెక్ట్. నీకెలా తెలుసు అసలు నీ తప్పులే ఉన్నాయని చెప్పేది అవతల వాడు కానీ నువ్వు కాదు కదా, ఏదో దోషం ఏమన్నా అలా జన్మించరు కదండి. అందువల్ల ఆ మహర్షి బాగా బాధపడిపోతున్నారండి. అయ్యా సంసారే మోక్షపుత్రత్వం మరణాభిసన్నతం అని చెప్పేసని కృపాంకురు మహాభాగ శాపస్యానుగ్రహం పది దీనోద్ధారణ శక్తోపతాప తాపసులు తామసులు కారాదు. తాపసులు తపో నిగ్రహాన్ని తగ్గించుకునే వాళ్ళు కావచ్చు, నిగ్రహంతో ఉండాలి. కాబట్టి నేను మార్గం చెప్పయ్యా మహానుభావాన్ని ప్రశ్నించాడు వినయంతో. ఈ వినయం ముందే ఉండుంటే బాగుండేది కదండి, ఈ గొడవ వచ్చేది కాదు కదా. లోమసా ఇత్యుక్త దేవ దత్తస్తుపతి తపతి దశపాదం స్తవం దీవసత్వం కృపణ ప్రాశ్వాసులోచన. నిండు మనంబు నవ్య నవనీత సమానము పలుకులు ధారణ శస్త్రక్రియము జగన్నది విప్రలిందన్నాడు నన్నయ్య గారు. మాట ఏమో చాలా కఠినంగా ఉంటుందట, మనస్సేమో మెత్తగా ఉంటుందండి, విప్రులందు విపరీతము రాజులందు అన్నాడు నన్నయ్య భట్టారకుడు భారతంలో. అంచేత వెంటనే ఈ మనస్సు కరిగిపోయింది ఆయన దయతో గోభస్తు దాదత్త దుష్టాంతం జీనచేతసం క్షణ కోపామహంతో విపాపిష్ట కలకు అల్పకోపనాహ. నేను ఏం చేశాను, క్షణకోపంలో చెప్పించేశాను ఆయన్ని. క్షణకోపి దీర్ఘకోపిను, ఆ క్షణంలో నాకు వివేకం నశించిపోయింది నాకు అని అనుకున్నట్టండి ఆయన. జలం స్వభావత శీతం పావక పాప పావక తపయోగత ఉష్ణభోతి శీరం భవేతు. జలానికి శీతలస్వం ఉష్ణానికి ఉష్ణతత్వం ఎలాగే సహజమో నాకు ఈ కోపం సహజంగా వచ్చి అతగాన్ని నేను చెప్పించాను. దయావాన్ గోభిరస్వ దేవదత్వం ముఖాంగితం మూర్ఖోభూతాసు దస్సేవ విద్యాన్ విద్వాన్ భవిష్యతి. పర్వాలేదు దయా, నీ కుమారుడు మూర్ఖుడైనా భోదాగ్రహం వల్ల విద్వాంసులు అవుతాడు సుమా అని మళ్ళీ శాపాన్ని అనుగ్రహించాడు నా మహానుభావుడు. ఇది అత్తపరో సాధముదితోష్ణసమాప్తి విప్రాజ్యధావిధి. సరే అదంతా అయిపోయిందండి. ఏమండి యజ్ఞం పూర్తి చేశాడండి, బ్రాహ్మణ దక్షిణించేశాడు, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ. ఆ తతంగం అంతా పూర్తి అయిపోయిందండి. కాలేన కీతా తస్య భార్య రూపతి సతి గర్భం దధార కాలే సా రోహిణి రోహిణి సమా. కాలానుగుణంగా అతని భార్య గర్భం ధరించింది గర్భవతయిందండి ఆవిడ. గర్భానాదికం కర్మం చక్రాభివద్విజ పుంసవనం విధానం శృంగార కరణం తథా. ఈవేళ కడిల్ సెరమని అని ఇంగ్లీష్లో పెట్టేసి ఉయ్యాల పడుకోబెట్టి ఫంక్షన్ చేసేస్తున్నారు. పుట్టిన తర్వాత శిశువు పూర్వజన్మాతారభ్య యాని కాని కర్మాణి వర్తంతే తయో సాంత్యర్థం జాతకర్మ కర్తవ్యం. పూర్వజన్మలో వాడు ఏదో పాపం చేసో ఏదో చేసో తక్కువ నీ గర్భంలో పడ్డాడు వచ్చేసి. వీడికి పూర్వజన్మ వాసన ఉంటుంది వానికి, కనుక జాతకర్మ నామకర రచవులు అన్న పురాశోపన కర్మలు చేయాలి. పోతే జాతకర్మ చేయాలి, చేసి ముఖావలోకనం చేయాలి. మా అబ్బాయి మంచి నక్షత్రంలో పుట్టాడండి, శాంతి అక్కర్లేదు. శాంతి ఊళ్ళో వాళ్ళ కోసాన్ని బ్రాహ్మణ కోసాన్ని కాదు నీ కోసాన్ని. శాంతి ఎందుకయ్యా అంటే ఇంటి క్షేమం కోసాన్ని. వాడు ఏ గండంలో పుట్టాడో కొన్ని గండాలు రాశారు సిద్ధాంతులు, రోషిణి జ్యేష్ఠ మూల ఇట్లాంటివి. కాళ్ళు ముందుకొస్తే తర్వాత పేగు మెడగేసు నాలుగు పేగు మెడసు పుడితే ఇలాంటివన్నీ రాశారు. అవి కాక సూతిక దోషాలని వేరే దోషాలు ఉంటాయి సూతిక దోషాలని. ఈ దోషాలు పోవడం కోసాన్ని జ్యోతిషాస్త్రీత్యా జాతకర్మ చేసి తీరాలి. నువ్వు ఎంతమంది పిలుస్తావు, ఎంతమంది టిఫిన్ ఇస్తావు, ఫోన్ ఇస్తావు, అది ఇంపార్టెంట్, దట్ ఇస్ నన్ ఆఫ్ దేర్ బిజినెస్. వీటికి మాత్రం అది అనమాట. ఆ విధంగా జాతకర్మ చేయాలి. ఈయన ఏం చేస్తాడు అయినా గర్భాదానాది గంకర్మ గర్భస్య ఆదానం. ఒక బీజాన్యాసం అంటారు దాన్ని. అది చేసిన తర్వాత పుంసవనం చేశాడు ఆ మహానుభావుడు. పుంసవనం చేసేటప్పటికీ విధి విధానం చేసేటప్పటికి ఆ మహానుభావుడు శ్రీమంతోన్నయనంచ కుటుంబం వేద విధానత అని కొంచెం సువాసిని స్త్రీలు వచ్చి ఆ అమ్మాయికి ఆవిడికి మరి గాజులు అవి తొడిగి బొట్టు పెట్టి ఆశీర్వదిస్తే ఏ మహాతల్లి ఆశీర్వదించడం వల్ల ఆ గర్భవతి మరి మంచి కుమారునికి అంటున్నారు. శుకుం శ్రీకుంతలను చూసి పుత్రమే వంగుణోపేతం చక్రవర్తిన మా పునః అని జీవించాడు కన్న మహర్షి వారు. అంటే అనమాట కుమారుడు కనవయ్యా ఎలాంటి కుమారుడు వాడు, చక్రవర్తులను కుమారుడు కనమ్మా అని జీవించాడు. అంటే భరత వారు పుట్టారండి ఆయన. అటువంటి విషయం సాంప్రదాయంలో మనకు మొదటి నుంచి ఉన్నాయి కనుక ఆ ప్రకారంగా చేశాడండి ఆయన. దదవు దానాన్ని మృతమత్వేష్టం సఫలం తదా. అసలు శంకరాచార్య వారు జన్మించడానికి ముందు తండ్రి గారు ఎన్ని దానాలు చేశాడో అండి చెప్పడానికి వీలేదు. అలాగే వృషాచరేశ్వరుని ఆరాధన చేశారు విద్యాధిరాజు గారు, శంకరాచార్య గారు తాతగారు దాన సమాలు ఎన్నో చేశారు, చాలా శ్రీమంతులు వారు. ఎన్ని దానాలు చేశారంటే రాబోయే శిశువు గత్ కళ్యాణ సంధాత కావాలి, మంచివాళ్ళు కావాలని మనం ఒక్క ఫంక్షన్ చేస్తేనే భోజనం పెట్టమని రూల్ ఏం లేదండి. ఆ ఫంక్షన్ అనుకోవడానికి ముందు దాన ధర్మాలు చేయాలి తస్మిన్ ముహూర్తే. అలా చేస్తే జనక మహారాజు కన్యాదానానికి ముందు ఎన్నో యజ్ఞయాగతులు చేశాటండి. అటువంటి చేశాడు మహాభారతి అన్ని విధానాలుగా చేశాడు. శుభేన్ని సుశుభే పుత్రం రోహిణి రోహిణి యుత దినే లగ్నేశ వేతం జాత కర్మచకార సహా. ఒక మంచి సమయంలో కుమారుడు పుట్టాడు ఆయనకి. పుత్రదర్శనం కృత్వా నామ కర్మచకారచ ఉదధ్యాయ పుత్రస్య సుఖద నామపురావిత. కుమారుని యొక్క ముఖావలోకం చేశాడండి. చేసి ఆ అబ్బాయికి ఉతధ్యహ నామకరణం చేశాడండి. ఉతధ్యహ నామకరణం చేశాడు తండ్రి గారు. సచాష్టమే తృష్ణువాసనే తస్వోపడిన కర్మచకార వివత్సిత. మళ్ళీ గర్భాష్టం వచ్చింది, 8వ సంవత్సరం వచ్చిందండి. వచ్చేప్పటికి ఆ అబ్బాయికి విధి విధానంగా ఉపనయనం చేశాటండి. వేదమాధ్యాపయామ గురుస్తవ్యం నోచ్చదస్తముఖస్తదా. సరే ఆ అబ్బాయి గొడుగు చేస్తే నెక్స్ట్ ఏం చేయాలన్నమాట, ఆచార్యాధీనో భవాంది వేదం ఉపనయనంలో మంత్రం ఉంది ఆచార్యాధీనో భవా. ఒరే అబ్బాయి ఇవంటే నువ్వు హాస్టల్లో కదా ఉండాల్సిందే, ఆచార్యుల దగ్గర ఉండాలి, గురువుగారి దగ్గర గురుశుశ్రూషయా విద్య, గురు శుశ్రూష విద్య నేర్చుకోవాలి అన్నాడు. చేసేప్పటికీ అతను నోచ్చచార తదో తథ్య సంసదముగ్ధవత్తదా నా ఉచ్చచార. వాడు మాట్లాడలేకపోతున్నాడు అండి, ఏమి మాట్లాడలేకపోతున్నాడు. ఇంకా బహుధా పరిపాఠిత పుత్ర నదధారమతి షఠ. షఠ అంటే మూర్ఖుడు. తండ్రి గారు ఓం గణానా అని ప్రారంభించిన వాడికి గ్రహణశక్తి రావట్లే, వాడేం చెప్పలేబో కుమారుడు ఏం చెప్పలేకపోతున్నాడండి. మూఢ వర్తిష్టదే తీర్థం త్వంస చోచపిత తదా. మూఢులాగా ఉన్నాడు వాడు, ఏమి చలనం లేదండి తన్నాడికి. ఏమం కురమా నిశాభ్యం జాతో దాసవర్షిక. 12 సంవత్సరం వచ్చింది ఆ పిల్లవాడికి అండి. వచ్చేటప్పటికీ నా వేద విధివత్ సంధ్యావందనం దేవిహిం అంటే సంధ్యావందనం చేయడం చేత కావట్లేదు. ఎందుకంటే మంత్రం చెప్పాలి కదా, ఉద్యంత మస్తం यन्त्वाच विध्यायं कुर्वन् ब्राह्मणो विद्वान् सकलं भद्रं सुदे सावादिच्यो ब्रह्मेति ब्रह्मैव सम्ब्रह्माप्येति एवं वेद सामादिच्यो ब्रह्म ఉదాత్తం స్వానుదాత్త స్వతంగా మంత్రాలు చెప్పగలగలుగుతా ఆ అబ్బాయికి రావట్లేదండి. మూర్ఖోభూతి లోకరికత వార్తాది విస్తరం. ఇది మన సమాజంలో జీవిస్తున్నాం కదండి, వెంటనే వార్త కాస్త ఊళ్ళో అందరికీ వ్యాపించేసిందండి. ఈ మహానుభావుడికి మూర్ఖుడు పుట్టాడయ్యా అని చెప్పేసి వార్త వ్యాపించేసిందండి సమాజంలో. బ్రాహ్మణేషు చ సర్వేషు తాపసే ఇతరేషు చ బ్రాహ్మణ సమాజంలో, తాపస సమాజంలో ఇతరుల్లో కూడా ఈ వార్త వెళ్ళిపోయిందండి. జహా సర్వకృష్ణం అభిప్రాయం ఎత్ర ఎత్తగతం అని పితామాతాన నిందాజ మూర్ఖంత భజమ అభ్యర్థ్యం. ఓ మూర్ఖుడా వీడు, మూర్ఖుడా వీడు, మూర్ఖుడా వీడు అని చెప్పి అందరూ బాబా నిందిస్తున్నారు అబ్బాయి గారిని. వేళగ్నకు విపోజగా వనమర్చ పాపం అనుకుంటున్నాడు, అరే నా వల్ల మా నాన్నగారికి చెడ్డ పేరు వస్తుంది, నేను మూర్ఖుడిగా పుట్టాను అని వేద పండితుడు నాకు చాలా అభిమానంగా ఉంది అనుకుంటున్నట్ట ఆ ఉదక్షుడు. జఘాసలోకస్థం విప్రత్ర గత్రగణం అనే పితామాత నిందాజ మూర్ఖంత మధ్యభర్తన్, నేను అరణ్యంలోకి వెళ్ళిపోతాను, నా వల్ల మా నాన్నగారు అమ్మని నింద పొందడానికి వీల్లేదు అనుకున్నవాడి అతగాడు వైరాగ్యం. మనమజ్ఞత వైరాగ్యం, వైరాగ్యం ఎప్పుడు విరక్తి వచ్చేసిందండి అతనికి. 4 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాడు అధ్యయనం కోసాన్ని, ఆయన గారికి చదువు రాలేదండి. అంచెల పాపం అరణ్యానికి వెళ్ళిపోయాడు. 12 సంవత్సరం దాటిన తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయాడు అతగాడు. అంధోమ వరస్త అపంగుర్నభు కసుపుర వరసుత ఇచ్చుక్తోసోపి దుర్భ్యాం నైవ వేసకారణం ప్రతి ఇంక వాళ్ళు వెతకడం మానేశారు. వీడు ఎక్కువ వెళ్ళాడు, బాధపడ్డారు, అంధుడు మూర్ఖుడు చెవిటివాడు గుడ్డివాడు వీడంతా ఒకటే సుమ అనుకుంటున్నారు. గంగా తీరే సుభస్థానే కృతోమనుత్తమం వన్యామృత్యం సంకల్పిత సమత్ర సమస్త జనానికి గంగాతీరం సర్వశ్రేష్టం అండి. ఆ గంగాతీరంలో ఒక చోట చిన్న పర్ణశాల లాంటిది ఆకులతోటి వాటితో నిర్మించుకున్నట్టు వన్యావృత్తిని స్వీకృత్యా వన్యవృత్తి అంటే కందమూలాలు ఎందుకు దేవి తినడం, ఆ సమయానికి లేకపోతే ఏమీ లేకపోతే పడుకోవడం, ఆ ఆకులు చెట్లు ఉన్న ఆకులు కప్పు కప్పుకోవడం వన్యవృత్తి అంటారు. సమాహిత నీ మంచిదని గుర్తున్న సత్యం బ్రహ్మీమ్యహం, ఒక నియమం పెట్టినట్టు వాడు ఏమని అబద్ధం ఆడను, నా సత్యం వ్రతం సత్యవ్రతం పెట్టుకుంటాను. శస్త్రాశ్రమే రమ్య బ్రహ్మచర్య వ్రతోషిత ఆ ఆశ్రమంలో ఉండేవాడి అక్కడ నిర్మించుకుని బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నట్టు ఈ ఉదక్షుడు అనేవాడు. మనం ప్రయోజనం సమాజానికి ఏం ప్రయోజనం లేదు, వాటి వల్ల పెడుతున్నాడు ఎదురుదా తింటున్నాడు అదే పడుకుంటున్నాడు అంతే, ఆధారం అబద్ధం మాత్రం ఆడండి. నవేద అధ్యయనం కించి జ్ఞాన నజపం తథా జ్ఞాన నవేద దేవత నచేవ ఆరాధనం తథా లోమశ అరే నా వేదాధ్యయనం అస్తి, వేదాధ్యయనం లేదు, జపం లేదు, ధ్యానం లేదు, దేవతానాంచ ఆరాధన లేదు, నాసనం లేదు, ప్రోసో ప్రాణయపన ప్రత్యాహారంతో వేద అభివృద్ధి కారణం ఇవేమీ లేవు, మంత్ర జపం లేదు, కీలకతో మంత్ర జపాలు చేయట్లేదు, ఏమీ లేదు. శౌచస్నానం విధించి మనం పునః శౌచస్నానం స్మృత్యాచమనం ఇవేమీ లేవు, పునః పునః ఏమీ లేవు అతని గారికి. ప్రాణిఘోత్రే నోవేదం బలిద అనధాయుధం రసంధ్యాం సమిధి హోమంచాన్ని వేధామసి ఇలా ఉన్నట్టు శూద్రవత్తు గంగాయాం మంత్రవర్జితం స్నానంచ ఒక అబూత్ స్నానం చేస్తుంది, ఒక గేదె స్నానం చేస్తుంది, అలాగే ఆ గంగలో మృతురాలు వచ్చి ఇక్కడ ఆత్మంలో కూర్చున్నాడు అతగాడు. యజ్ఞం లేదు అంటే ఈ పైకర్మలన్నీ బ్రాహ్మణ కర్మలన్నీ చెప్పారు, చేయాల్సిన కర్మలన్నీ చెప్పారు మన వ్యాసుల గారు, పునః పునః అనేక సార్లు చెప్పారండి. అలా ఉన్నాయంట ఆయన ఫలాన్యాదాయ వన్యాన్ని మధ్యాహ్నే ఎదుర్క్షయా ఏ పండు దొరికితే ఆ పండు తెచ్చుకుని మధ్యాహ్నానికి పూజిస్తున్నట్టుగా ఆయన గారు. భక్ష్యాభక్ష్య పరిజ్ఞాన జాన ఈ పండు తినచ్చా తినకూడదా, ఇది ఏమన్నా మేడి పండు మామిడి పండు జామ పండు ఏ దొరికితే తింటున్నాడు అంతే. అంటే అడవి ఆటవిక జనంలా జీవిస్తున్నాడండి అతగాడు. సత్యం బ్రూదేశ్వర తత్ర అన్యుతం వదతే పునః జనే సత్యం తమాపై కృతం అస్తవై ఏమరా ఏమన్నా తిన్నావా, ఏమీ లేదు, ఎంత ఏమైనా దొరికిందా, దొరికింది, ఏం దొరికింది అది దొరికింది, ఇట్లా నిజం పలుకుతూ ఉంటాడు. అబ్బాయి చాలా తిన్నానండి, ఇలా అవధం ఆటలేదు, ఆ నాహితం కష్ట కొత్త సుఖం సజ నిర్భయం సజ అక్కడ వాడికి భయం ఏం లేదు, ఆ అరణ్యంలో హాయిగా ఉన్నాడు, నిర్భయంగా ఉన్నాడు, ఎవరేం పట్టుకోరుగా వాడి దగ్గర నుంచి అలా ఉన్నాడు ఆ యొక్క ఉదత్తుడు ఉండేప్పటికీ. కదా మే మరణం భావి దుఃఖం జీవామి కానని యుద్ధం దగ్గర మోక్షస్థ మరణం ధర్మం ఒక్క ఆలోచన వచ్చింది అతగాడికి, అరే నేను ఎంత మూర్ఖంగా ఉన్నానే నాకు మరణమైనా రాదే. చూడండి మరణమే రాదే నాకు అనుకుంటున్నా అనుకుంటున్నా అంట సత్యవ్రత ఆ ఉదత్తుడనేవాడు. దైవే నాకు మూర్ఖో నాణ్యోత్త కారణం అమ్మ, నా తప్పేం లేదే, దేవుడన్న ముఖుడుగా చేశాడు, నా తప్పేం లేదు కదా. ప్రాప్తి దైవోత్తమం జన్మృధా జాతం మయ మృధా జాతం మామాధునా. ఉత్తమ జన్మ బ్రాహ్మణ జన్మ అని అంటారు. ఉత్తమ జన్మ పొంది కూడా నేను విద్యాహీనున్నై ఉన్నాను కదా. యదా వంద్యాస్వరూప జాధావా విష్ఫలోద్రమ. సంతానం లేని స్త్రీ, నిష్ఫలం అంటే ఫలా లేని చెట్టు, దాన్ని అందరూ కొడతారు, దాని దొరికి ఎవరు పోరు, అలా ఉందని చెట్లా ఉందంటే అది ద్రుమ. అందుకు చదోహ ధేను సాహం విష ప్రకృతి నిష్ఫలకృత. పాలు ఇవ్వదు ఆవు, ఆవు చాలా అందంగా ఉంది, ఎత్తుగా ఉంది, కానీ పాలు ఇవ్వదండి. పెద్ద చెట్టు ఉంది, పళ్ళు రావండి. సంతానం లేనివారు వా సమానంగా నేను మూర్ఖుడు సుమా అనుకుంటున్నాడు ఉద్యోగచ్చుడు. కిమ్ర నిందామ్యహం దేవం మౌనం కర్మమే కామమేతుషం. అయ్యా ఇలా అనుకుంటున్నట్టండి. ఏమండి చాలామంది అనుకుంటారు, నేనేం తప్పు చేయలేదండి, వీడు మోగాడుగా పుట్టాడు, వీడికి ఏదో అనారోగ్యం, పోలియో ఎఫెక్ట్ వచ్చింది, అంగవైకల్యం, లేకపోతే బాధ కలుగుతుందండి సంగ ఒకవేళ చూస్తుంటే. ఎందుకు పుట్టారో అర్థం కాదు, కొన్ని అవయవాలు డెవలప్ కావు, వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ కాదు, అవన్నీ కూడా ఉచ్చరించడానికి వీల్లేదు, మహాపాపాలు అవన్నీ చూస్తుంటే. అందువల్ల ఏంటంటే నేను అనుకుంటున్నట్ట, నదత్తం పుస్తకం కృత్వా బ్రహ్మణాయ మహాత్మనే. పూర్వజములని బ్రాహ్మణికి దానం పుస్తకదానం చేసుకోలేదు నేను. పుస్తకదానం చేసుకుంటే జన్మలో చదువు వస్తున్నాను, అక్కడ పుస్తకదానం చేయలేదు బ్రాహ్మణికి పూర్వజన్మలో నేను. అంచేత నా వై విద్యామయ పూర్వజన్మ నిర్మల, చదువుగలవాడు పండితుడైన వాడు దాచుకోకూడదండి. పది మందికి పంచిపెట్టాలి, డబ్బు అయితే దాచుకోవచ్చు, విద్య దాచుకోవడానికి వీల్లేదు, డబ్బు దానం చేస్తే తరిగిపోతుంది, విద్య దానం చేస్తే పెరుగుతుందండి. అంచేతే విద్యాదానం అన్నదానాలు చాలా గొప్పదని మాట్లాడండి. కనుక నేను ఎవరికి దానం విద్యాదానం చేసి ఉండకపోవచ్చు పూర్వజములో, తేనాహం కర్మ యోగ్యైన షటోస్మి ద్విజాధమహ. కాబట్టి నేను షఠుడుగా జన్మించాను, ద్విజాధముడుగా జన్మించాను, ఎవరికి దానం చేయలేదు, ఎవరికి పుస్తక దానం చేయలేదు, వేద విద్యకి చదువు కూడా ఎవరికి దానం చేయలేదు. చూపిస్తాడు దత్తాత్రేయ చరిత్రలో ఆ గొడ్డు ఉందే, అది ఎందుకు అలా ఉంది, ఆ గత జన్మలోనూ విద్యావంతులని కూడా నీ దగ్గర వచ్చినటువంటి శిష్యులు పాఠం చెప్పరన్నావు, గొడ్డుగా పుట్టావు, కానీ నీకు తోచింది, నీకేం సహాయం సమాజానికి చేయి. పరమాత్మ ఈ శరీరాన్ని ఇచ్చే ముందు వీడు ఏం చేస్తాడో అనుకుంటాడట పరమాత్మ, వీడి వల్ల ఉపకారం సమాజానికి ఏమన్నా అవుతుందా అని అనుకుంటాడట. అందుకనే గోబ్రాహ్మణ విషభం భవతు, ఏమన్నా ఉపకారం చేసావా లేదా అది ఆలోచించుకో, ఉపకారం నిరపేక్షగా చేయాలి, మళ్ళీ అపేక్షతో కాదు. నిరపేక్ష వీడి వల్ల ఉపకారం ఫస్ట్ ఉపకారం ఆశించేవాడు ఉపకారం ఎలా అవుతుంది అది కాదు. అలా నేను చేయలేదేమో పూర్వజన్మలో నేను, ఇంకేమనుకుంటున్నాను నేను, నాకు తీర్థతపస్తత్వం సేవ మాధవ పూర్వజన్మలో నేను క్షేత్రంలో ఏమి సేవించలేదేమో. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. క్షేత్రానికి వెళ్ళినప్పుడు దాన ధర్మాలు చేస్తారు, పితృదేవతల పేర దాన ధర్మాలు చేస్తారు, మంత్రానుష్ఠానం చేసుకుంటారు, మరేమన్నా గంగా స్నానం చేస్తారు, దేవాలయ దర్శనం చేసుకుంటారు, ఇవన్నీ నేను చేయలేదు పూర్వజన్మలో నేను. ద్రవ్యేస్తే యాదోస్మిస్తీ, నేను ద్రవ్యంతో వస్త్రాలతోటి బ్రాహ్మణోత్తమల్ని సేవించలేదు, నేను దానం చేయలేదు, ఇలా పుట్టాను నేను ఈ దమ్మలో నేను, ద్విజాసమహా పుట్టాను నేను. వర్తన దిమపుత్రాశ వేదశాస్త్రార్థ బాలగాహ. ఈ పక్కన ఆశ్రమం ఉంది, ఈ ఆశ్రమంలో మునీశ్వరులకు కుమారులంతా కూడా వేదాధ్యయనం చేస్తున్నారు, సస్వరయుక్తంగా సాంగోభాంగ వేదాధ్యయనం చేస్తున్నారు వాళ్ళు. ఈ పక్క నేను ఉన్నాను, నేను మూర్ఖుడుగా ఉన్నాను నేను. ఆం సమూఢ సంజాత దేవ యోగేనకే నచ్చు. నేను మూర్ఖుడుగా అయి ఉన్నాను దేవయో దేవయోగం చేత. కేనచితు నా జానామి తపస్తత్వం కింద సుశాసనం. తపస్సు చేద్దామంటే నాకు ఏం మంత్రం లేదు, తపస్సు చేయడం చేత కాదు నాకు. మిథ్యాయం మేత్త సంకల్పం నమే భాగ్యం శుభంకిల. నాకంతా మిథ్యలాగే కనిపిస్తోంది, దౌర్భాగ్యుణ్ణి, భాగ్యం నాకు లేదు అనుకుంటాను. ఉత్తచ్చుడిని ఆయన ఈ దైవమే పరం మన్యం దిక్పోషం అనర్థకం వృధాశ్రమం కూడా కార్యం దైవాద్భుత సర్వదా. దైవానుగ్రహం లేనప్పుడు పురుష ప్రయత్నం చేసినా ఫలించదండి, దైవానుగ్రహం కావాలి. ఆ దైవం నాకు అనుకుంటున్నాడు, మూర్ఖుడుగా జన్మించాను నేను. బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ శక్రాజ్యాఖ్యల దేవతాగ కాలమశ్వసగా సర్వే లోకాలోహితుడతిక్రమ కాలోహితుడతిక్రమ. సీతాదేవి చూసి ఆంజనేయ స్వామి అన్నట్టు కాలోహి దురతిక్రమ. ఎలాంటి ఆవిడ నిరాలంబాం, ఆవిడ ఎలా ఉంది, ఓ శోక ధ్యానపరాయణం, అశ్రుతో ఉందా పరమేశ్వరు అలా అనర్థానాం అభాగిని అన్నాడు సుందరకాండలో వాల్మీకి. సమస్త అనర్థాలు కూడా ఈవిడ దగ్గరే ఉన్నాయా అన్నట్టు. సో ఈ మహానుభావుడు బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రాది దేవతలంతా కూడా కాలవశగాహా కాలవశులై ఉన్నారు వాళ్ళు. సర్వం కాలాధీనం, కాలో దురతిక్రమ, ఎవరు చాడడానికి వీలు మనం అనుకుంటాం మనం గొప్పవాళ్ళమని. ఎప్పటిదాకా గొప్పవాళ్ళం మనం? మనం అనుకున్న ప్రతి పని అవుతూ ఉంటే గొప్పవాళ్ళమే. ఒకసారి వ్యతిరేకమైందంటే మన గొప్పతనం కాస్త పోయినట్టే, అప్పుడు మన కాలం మీకు తోసేస్తాం దాన్ని మనం. ఏమిత్ర కాస్త కురవా కురవాను హర్నిశం ధ్వజ చిత్తాశ్రమే తీరే జాహ్నవ్యా పావనే స్థలే. ఆ పావనమైన జాహ్నవి తీరంలో ఈ ఉతజుడు అనేవాడు కాలక్షేపం చేస్తున్నాడండి. కాలం ఆగుతుందా? ఎవరికోసం కాలం ఆగదండి. ఇవాళతో మనం మనమాస వెళ్ళిపోతాం, రేపు దుర్గుమికి వస్తుంది, కాలం ఆగదు ఎవరికోసాన్ని. విరక్త సో సంజాత సార్ తత్రాస్మిజ కాలాద్వాహనం శాంతకాలమే విజనేమనే నేనేం చేయగలనండి, చూద్దాం ఏం జరుగుతుందో అని విరక్తుడై అదే ప్రదేశంలో సంచారం చేస్తూ అలాగే ఉన్నట్టు అవతచుడనేవాడు. నారాధనం నచ జపం ఏమండి ఏవసీన సర్మాని వస్త ఇంక ఎన్ని తిథులు రానివ్వండి, తిథులు తెలియదు వాడికి, అమావాస్య తెలియదు, పూర్ణిమ తెలియదు, ఏమి తెలియదు వానికి, అలా వెళ్ళిపోతున్నాయి. నారాధనం నచ జపం నా నివేదన మంత్రం కాదహనం అస్తో కుతవాన్ అన్నమైపోయి జపం లేదు, తపం లేదు, ఆరాధన లేదు, కాలం వెళ్ళిపోతుందంతే. ఆ రోజు అలా వెళ్ళిపోతున్నాయి కాడికి. జానాదస్య విదతం ప్రతమివలోక సత్యమదస్మని నామజమాయితం కిం నామజతం. అతగాడు సత్యం పలుకుతాడు, అది మాత్రం సత్యవర్తం ఉంది అతని దగ్గర, అబద్ధం మాత్రం ఆడు. ఏమంటారండి ఆయన? మునిక్కెల నామజాతం సత్యవ్రతోయ ఇది. ఉతధ్యా అనేవానికి సత్యవ్రత అని పేరు మార్చారు చుట్టుపక్కల, అబద్ధం ఆడివాడు నిజం పలుకుతాడని చెప్పేసి అని సత్యవ్రతను పిలిచాటండి. కానీ జానాతి దస్య విత్తం వ్రతమేమో ఒక సత్యం అది మునిక్కెల నామజాతం సత్యవ్రత అని అనుకున్నారు అందు కూడా. తత్రే కాదు మీరు గాయాంతమానే అలా ఉందండి పరిస్థితి, అలా ఉంది సత్యవతం అనే పేరుతో ఉంది. అక్కడ ఒక సంఘటన జరిగిందండి. ఏం జరిగిందండి సంఘటన అంటే, ఒక నిషాదుడు అనేవాడు ఒక మృగం మీద ఒక పంది మీద ఒక బాణం వేశాడండి. నిషాదుడు అనేవాడు దా కోల అంటే పంది వేసేటప్పటికీ ఆ బాణ బాధకి అది ఏడుస్తూ ఏడుస్తూ వేస్తూ ఏడుస్తూ వచ్చింది. తేనా కృష్ణ శరణ విద్ధ కోలా కిరాధరేణ ఫలాయమాన భయవే ఫలాశమని సమీపే విశుద్ధా జగామ. అక్కడ కూడా బాణం వేశాడు ఆ కోల మీద పంది మీద, అది బాగా రక్తం కారుకుంటూ పరిగెత్తి 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 వచ్చి ఈ వీడున్న చోటుకు వచ్చిందండి. వచ్చి అలా ముందుకు వెళ్ళిపోయింది ఆ పంది కాస్త. తేనాలు కృష్ణ సరైన విధ ఫలాయమాన విష్ఫలాశమైన సమీపం ఇప్పుడు వికంపమానం దేహ వణికిపోతుందండి, రక్తం కారిపోతుందండి. యథా జగం ఆశ్రమ మండలం వై ఖాళీగా ఉంది ఆశ్రమం తిరుగుతోంది అక్కడ ఆ పంది కాస్త. కోలసాది యాధభావం ప్రాప్తం సత్తమని వీక్ష చేయడం, అరే ఈ పంది ఈ కోలము ఇలా ఉందే అని దాని మీద జాలిపడి దానికే చూస్తూ ఉన్నట్టండి ఈ యొక్క సత్యవ్రతుడు ఆయన. దాభివేశ దగమ్యమాన సరస్వతం బీజం అదోచ్చదా అదోచ్చారా అనుకోకుండా అతను నోటి మాట ఒక సరస్వత బీజం వచ్చిందన్నమాట, ఒక అక్షరం నోట్లోంచి బయటకు వచ్చిందండి. నజ్ఞాతవాన్ బీజం అసో మూడో మన మధ్య ఒకే సమయం మహాత్మా, ఇదో బీజమని అదో మంత్రమని అదో అక్షరమని అతనికి తెలియనే తెలియదండి అతనికి. కోల ప్రవిశ్వాస మండలంతా గుతో అనుకునే ప్రవళీయ గూఢం అప్రాప్తమాగృహం ప్రయో మన సరిపీడతత్వాతు సరపీడతత్వాతు. ఈ పందికి సరపీడ ఉంది కాబట్టి దాన్ని రక్షిద్దాం, దాన్ని కాపాడదాం, ఎవరుకుంటారో తెలియదు కదా అనుకుని దానికి సేవ చేస్తున్నట్టు ఈ బ్రాహ్మణ కుమారుడు. తక్షణాతు ఆ సమయంలో దాకా కృష్ణ ఎవడైతే దాన్ని బాణం వేశాడో వాడు వచ్చాటండి. కళ దేహ ఎర్రడు దేహం కలవాడు వాడు, భయంకరంగా ఉన్నాడు వాడు. ప్రాతముఖ్యమా నిషాదాఖ్యల కాలయేవా, ఏమయ్యా నువ్వు బ్రాహ్మణులా ఉన్నావు కదా, ఇలా పంది ఒకటి వచ్చిందా ఇలాగా ఒక దెబ్బతింది అది ఇలా వచ్చిందని అడిగేటండి ఆయన. దుష్టామని తత్ర కుశాన్ని ఇస్తడం నామల సత్యవ్రతం మొత్తం అద్వితీయం, నువ్వు అబద్ధం ఆడవని సత్యవద్రం అని చెప్పేసి అందరూ అన్నారు. ఇగో ఈ పక్క నుంచి ఏమన్నా పంది వెళ్ళిందా, దెబ్బతిన పంది వెళ్ళిందా? వ్యాధాన ప్రణమ్యం ప్రవచ్చ కోల కుల పగతోద్వి చేస నమస్కారం పెట్టిన వాడే బ్రాహ్మణుడు కదండి, నమస్కారం పెట్టాడు. పెట్టి ఏమయ్యా ఇక్కడ ఒక పంది ఇలా వెళ్ళిందా? జానామితేకం శుభ దశ దేనాద్య మృత్యేమ బాణ విత్త, అది నా బాణని తప్పించుకున్నది ఇలా వెళ్ళిపోయింది అది, నీకు తెలుసా నీకు దాని గురించి అని అడిగేటండి. క్షురాజితం మే సకలం కుటుంబం విభక్తు కామక్కి రాగతోస్మి. ఇప్పుడు ఆ వేట ఆడి దాని మాంసం వండి పెడితే తప్ప నా కుటుంబం గడవదు. అదే ఆధారం నాకు. వాళ్ళంతా మనమలా మాడిపోతున్నారు అక్కడ, వాళ్ళంతా కూడా ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా. కొంచెం క్షణంగా తొందరగా చెప్పు నాకు, చాలా బాగా చెప్పాడు ఇది. వృత్తి నాణ్యాస విప్రేంద్ర సంప్రవీమి, తప్పేం లేదు, నా వృత్తి అది, వృత్తి ధర్మంగా నేను వచ్చాను, కొట్టాను దాన్ని, అది నాకు అవసరం ఇప్పుడు నాకు. చెప్పయా అన్నట్టండి ఆయన, భర్తవ్యమే కుటుంబం మంచిసా కేనాప్తిపాయన శుభాశుభేనా, నేను యజమాని ఇంటికి భర్తని, ఏనాప్తిపాయేనా ఏ ఉపాయం చేయని కుటుంబాన్ని నేను పోషించుకోవాలి తప్ప, కానీ నేను తప్పడానికి వీల్లేదని సత్యం ప్రవీత్య సతో సత్యవ్రతోసి వర్తతే పోష్య మార్గ. నిన్న అందరూ ఇక్కడ సత్యవ్రత అని అన్నారు, నిన్న అందరూ కూడా ధర్మం చెప్పయ్యా కాస్త అని అడిగాటండి ఆయన. క్వాసౌ కగతం కగతం సుకరో బాణవిధ పృచ్ఛామ్యం బాణవ బుడి పూర్ణం, ఏమిరా ఏంటాయన కింద అక్కడి నుంచి అడుగుతున్నాను నేను, ఏమిరా ఇలా వెళ్ళింది ఆ పందని, మాట్లాడడం ఏమిటి, అలా సరళా ఉండిపోయినావేమిటి అని అంటున్నాడు. మళ్ళీ కోపం వచ్చేవాడికి తేను పుష్పమైన సమయం మహాత్మా తర్కం అక్క ప్రభు ప్రభు మాకం అకామహ కోరికలు ఎదిగా మనకి ఆలోచించడం ప్రారంభించాడండి. ఎవరు ఆ బ్రాహ్మణ కుమారుడు, ఇప్పుడు ఇది ఇలా వెళ్ళిందని చెప్పానా దాన్ని చంపేస్తాడు, వెళ్ళలేదని చెప్పానా అబద్ధం ఆడతాను, అబద్ధం ఆట వస్తుంది ఇప్పుడు నా సందేహం, నాకు సందేహం పెట్టుకున్నాడు. ఏమన్నాడు, వితర్క భగ్న ప్రభు మకామం సత్యం వ్రతం మేధ్య భవ్యన్న భగ్నం నదుష్ట ఇచ్చుచ్చద, అయ్యా నేను చూడలేదయ్యా అని అన్నాననుకోండి అది అబద్ధం పైపెచ్చు. అంచేత కథోత్త కస కోర సర విద్య కథం భ్రవి మధ్య ముఖాముఖావా, అబద్ధం ఎలా ఆడతాను నేను, పందిని చూసి కూడా అబద్ధం ఎలా ఆడుతాను అని ఒక వాక్యం చెప్పాడండి. సత్యం అసత్యం కవిత్ర హింస దయాన్వితం చామృతమేవ సత్యం, హింస జరిగే చోట సత్యము అసత్యము కాదు, అసత్యము సత్యము కాదు, అబద్ధం ఆడినా తప్పలేదు. ఈ చెప్పే వల్ల ఒక జీవికి ప్రమాదం ఏర్పడుతుందండి, కానీ ఇది అసత్యం కాస్తుమా, హితం నరాణం భవతి అహనేన తదేమ సత్యం సదాతన్యదేవ, నరులకి మానవులకి ఏది హితమో అది సత్యం అంటే, కాని హితం కాదు వితర్కించుకున్నాడు ఆయన గాడు అని ఆయన అన్నాడు. బీజోచ్చారణతో దేవ్యా విద్యా ప్రభుభిలాఖిల వాల్మీసాపురం దాస అలా మాట్లాడదు వాడికి రాక ఒక పంది అలా ఒక మాట ఉచ్చరించకుండా ఒక అనుకోకుండా అలా ఒక బీజాక్షరం ఉచ్చరించేటండి, ఒక మాట నోటి మాట వచ్చిందనమాట. వచ్చేప్పటికీ తమ వాదది యో వ్యాధం సమకస్తం ధనుర్ధరం సత్యకామస్తు ధర్మాత్మ శ్లోకం దయాపరహ, వెంటనే అతను నోటమంట ఒక శ్లోకం వచ్చిందండి, ఇది అద్భుతమైన శ్లోకం ఇది. యా పశ్యతి నసా బ్రూతే యా బ్రూతే సాన పశ్యతి, వేదాంత విచారణ. బ్రహ్మపదార్థాన్ని నువ్వు చూసావా, చూశానని చెప్తే ఏం కూడా వస్తుందో, చూడని చెప్తే ఏమంటారో స్వామివారు ఏమంటారో, ఎప్పుడు కూడా ఎవరైతే యా పశ్యతి సహాన బ్రూతే, మొన్న చెప్పాను మీకు భగవత్ సాక్షాత్కారం పొందినవాడు చెప్పలేడు, ఇంకేత అది ఏ మంగళ స్వరూపం చూస్తే అని మర్చిపోతాడు. యా బ్రూతే సహన పశ్యతి, గొప్పలు చెప్పేవాడు చూడనట్టు లెక్క. ఇది వేదాంత విచారణ ఇక్కడ. అయ్యా నేను చూశాను అన్నానా అబద్ధం, ఏమైనా దేవుడు చూసావా, చూశాను నేను బుద్ధులు మా ఇంటికి వచ్చేసింది, నేను పులి మీద ఎక్కేసి వచ్చేసింది మా ఇంటికి అని అంటారు. అబ్బబ్బా నువ్వు 10 మంది చేరతా చుట్టువాడు చుట్టూ, అది అబద్ధం అని తెలుసు వాళ్ళకి. లేదయ్యా చూడలేదే మహాప్రభు, నువ్వు ఇంతే చూడలేదా, మేము జపం చేస్తున్నాం ఎందుకు చూడలేదు అని ఇంకో ప్రశ్న వేస్తారు వాళ్ళు. అంచేత యా పశ్యతి నసా బ్రూతే యా బ్రూతే సాన పశ్యతి అహో వ్యాధ సుఖార్థివి కిం పృచ్చసి పునఃపునః అని చెప్పాడండి. ఏమయ్యా వ్యాధ, ఒక వ్యాధుడా అంటే ఒక వేటగాడా, ఇది సత్యం అయ్యా. ఇచ్చుసదా దేనికతో సో బసువాహవ విరాస సుస్మన్ నిరావృత్తో నిజాలయ, వీడు పిచ్చి బ్రాహ్మణులో ఉన్నాడు వీడు, నా సరిగ్గా సమానం చెప్పట్లేదని చెప్పేసని వాడు వ్యక్తి ముందు ఆ వ్యాసుడు కష్టం వెళ్ళిపోయాడండి. బ్రాహ్మణస్తుక విర్జాత ప్రసా ప్రాచేజ ఏమాపరహ, ఎప్పుడైతే అతగాడు అన్నాడో వెన్నె పూర్ణానుస్వారం చేర్చి ఐం అనే వాగ్బీజాన్ని ఉపదేశం చేసింది అమ్మవారతం గాడికి, సత్యవృత గారు ఉపకారం చేసింది వాగ్బీజం ఉపదేశం చేసింది అన్నాడు. దాంతో బ్రాహ్మణస్సు కవిర్జాత మహాకవి అయినాడు. ప్రాచీవాపరహ వాల్మీకిలాగా ప్రసిద్ధ అసలు లోకేశుడు నామన సత్యవతోద్విజ లోకంలో వహిదుడై కూర్చున్నాడు నా ఆ మహానుభావుడు అన్నట్టండి. సారస్వతం తో బీజం జజ బాబ బీజ పూర్వకం, సారస్వత బీజం అనే వాఘోబీజాన్ని జపం చేయడం వల్ల, విధిపూర్వకంగా జపం చేయడం వల్ల అతను మహాకవి అయినాడు సుమా. పండితశ్చాది విఖ్యాతి జ్యోసుధరణీతలే, పండితులనే ఖ్యాతి సంపాదించినాడు ఈ భూమండలం మీద అతగాడు. పెద్ద పర్వత గాయత్రి గాయంతి బ్రహ్మణ యజ్ఞశస్త్ర ఆఖ్యానం చేతి విస్తీర్ణం సువంతి ముని మనజ్ఞల, మన కళ్ళ ముందు మగవాడిగా పుట్టినవాడై ఇతగాడు మహాకవి అయినాడని చెప్పేసని అందరూ కూడా అతన్ని స్తోత్రం చేస్తున్నట్టండి. తచ్చుత్వా వదనంతస్య సమాగమనాశ్రమే ఏనా తక్త పురాణ గుహ్యం మార్థం. ఇంతకుముందు అంతా తిట్టారు కదండి పాపం, సరిగ్గా లేదండి. వాళ్ళంతా మళ్ళీ ఇంటికి వచ్చారు, ఇంటికి వెళ్దాం వచ్చారంతా కూడా. వచ్చేటప్పటికీ తస్మాత్ రాజ సదాసేవ్యా పూర్ణేజభక్తి, ఆ ఊరు రాజుగారు తెలిసిందండి ఈ విషయం. మూగవాట కవిత్వం వచ్చిందట, చాలా గొప్పవాడయ్యాట, రాజపూజ్యం కావాలి అతగాడికి. ఆ వాకపు చేశారు రాజుగారు. ఆ శక్తి పరాదేవి జగతాం కారణం హిసా, ఎలా వచ్చింది శక్తి? ఆదిశక్తి అమ్మవారు పరాదేవి జగతాం కారణం స కారణం హిసా కారణం హిసా, ఏ జగన్మాత జగత్ యొక్క సృష్టికి కారణమో ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల వచ్చిందండి. తస్యా యజ్ఞం మహారాజు కురు వేద విధానత హంగాపద నిశ్చంకహితం పురా. ఓ జనమేజ మహారాజా అని చెప్తున్నారు విషంబాధ మహర్షులంతా కూడా. ఆదిశక్తిని ఆ పరాదేవతని పూజ చేసి యజ్ఞం చేస్తే ఈ విధంగానే అన్ని విధాలు జరుగుతారు సుమా అని చెప్పేసి చెప్పాడనమాట. స్మృత సంపూజిత భక్త్యా ధ్యాత నోచ్చారితస్తుత దాది వాంఛిత అనర్థ కామదా తేన కీర్చతే. స్తుత స్తోత్రం చేయాలి, సంపూజిత పూజించాలి, తరువాత భక్త్యా ధ్యాత చోచ్చారితస్తుత అంచదం మంత్రముడు. ఎవరైతే ఆమంత్రణం చేయబడతారో పునశ్చరణ కోసాన్ని, వానికి మంత్రానుష్ఠానంలో నిష్ఠ కావాలి, మంత్రసిద్ధి పొంది ఉండాలి. మంత్రసిద్ధి అంటే ఏమిటి? ఒక చిన్న ఉద్యోగంలో ఉన్నవాడు సూపరింటి కేటర్కి వెళ్ళాడంటే ఒక అనుభవం వస్తుంది అతనికి. అలాగే అనుష్ఠానం బాగా చేస్తే దాంట్లో ఉండే మంచి చెడ్డలన్నీ తెలుస్తాయి, ఎక్కడ ఆఫ్ చేయాలి ఎక్కడ చేయాలనేది. సో అలాంటి విధానంగా చేయాలి, చేస్తే ఫలం పెరుస్తుందమ్మా. కనుక తదాది వాంఛిత అర్థ కామదా తేనకీర్తిత, సజ్జమై సత్యస్వరూపంగా చక్కగా అనుష్ఠానం చేయబడిన మంత్రాధిష్టాన దేవత సాక్షాత్కారం ఇచ్చి తీర్చుంది సాధకుడికి. అది మంత్రంలో ఉండే శక్తి అనమాట అండి. జనానాం తాసం మూర్ఖాన్ పీడితాన్ని దాసాజ్ఞాన కర్మాన్ శుద్ధాన్ని విగ్రహించాం. కనుక ఇతగాడికి పాండిత్యము రాజాశ్రయము ధనము చక్కటి భార్య అన్నీ ప్రాప్తించాయి ఆ వాగ్భో బీజ ఉచ్చారణ చేత. అమ్మవారి మంత్రాల్లో మొక్కడిన బీజం ఏంటన్నమాట, వాగ్భో బీజం అన్నమాట అండి. నాయుడు సంపన్న పుత్ర భౌతవర్ధితాన్, ఆ మహానుభావుడు కుమారులు కుమార్తెలు మనవలు మినుమలతో సహా తాండవించాటండి. పుష్ట దేహాంశ భోగే పుసం శ్వేతవాదిన, ఈ విధంగా అతగాడు చాలా గొప్పవాడు చేడుసుమా అని ఆ యొక్క మహానుభావుడు వంటి వ్యాస మహర్షి వారు శివగామహర్షి చెప్పారు. రాజేంద్ర భక్త్యా పరయా దేవ్యా ప్రత్యాదృష్టవ. కనుక ఓ మహాదేవా నువ్వు తప్పకుండా ఇవన్నీ చేసుమా అని చెప్పేసని ఆజ్ఞాపించారు మహర్షులంతా జనమేజ మహారాజు గారికి. అంటే జనమేజ మహారాజు మహర్షులు చెప్తున్నారండి, సూత్ర వారికి మిగతా మహర్షులు చెప్పారండి, వ్యాసవారికి నారదు చెప్పారండి, వ్యాసవారు మనందరికీ చెప్తున్నారు, అందరికీ చెప్పారు. ఇది కథా విధానం మర్చిపోకుండా అనమాట అండి. అప్పుడు అయ్యా దేవి యజ్ఞ విధానం అంటే ఏమిటండి, యజ్ఞం చేయమన్నారు కదా మీరు నన్ను, ఏమి యజ్ఞం ఎట్లా చేయాలి, నవరాత్రోత్సవం ఎలా చేయాలి, విధానం ఏమిటి అని అడిగారు. సో భాగవతంలో కృష్ణ పరమాత్మ చరిత్రలో ఉన్న చరిత్రలాగానే దీంట్లో కూడా యజ్ఞాధికతులన్నీ దీంట్లో ఉంటాయండి. ఇక్కడ గోపికలంతా స్వామిని తదేక చేస్తూ అనుష్ఠానం చేసి వారితో మమేక్షిత అయ్యారు వాళ్ళంతా. అలాంటి దేవీ గీతలన్నీ దీంట్లో 9వ అధ్యాయంలో ఉన్నాయండి. యజ్ఞయాగతులు ఎలా చేయాలో చెప్పారు, వ్రతం ఎలా చేయాలో చెప్పారు, నవరాత్రులు ఎలా చేయాలో చెప్పారు. కథా విధానమే కాకుండా ఉపాసనాకాండ కూడా సంపూర్ణంగా ఉన్న పురాణం దేవీ భాగవతం అండి. మత యజ్ఞం సమ్యక్ దేవాస్యాసమంత సుత్తాకరమ్యం స్వామిని యథా శక్తిహనింద. అయ్యా మీరు చెప్పారే దేవి యజ్ఞం చెప్పన్నారే ఇందాకను, ద్రవ్యయజ్ఞ దాన యజ్ఞ తపోయజ్ఞ సదాయజ్ఞ స్వాధ్యాయ యజ్ఞ యజ్ఞాశ్చ, ఇవి యజ్ఞాలంటే ఋతంతప సత్యంతప. ద్రవ్యయజ్ఞం దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 2 రూపాయలు దానం చేయి. దాన యజ్ఞం దానం చేయి. తపోయజ్ఞం స్వాధ్యాయం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం ప్రవచితవ్యం, స్వాధ్యాయం ఉంది వేదాధ్యయన తత్పరుడు వయ్యాం, స్వాధ్యాయం చెప్పేవాళ్ళకి ఇంకోటి పాఠం చెప్పి ఇంకోటికి అలాగా యజ్ఞ విధానం చెప్పాడండి. పూజా విధించ మంత్ర హోమ ద్రవ్యం సంశయం బ్రాహ్మణాక్షరక సంఖ్యా. అయ్యా ఏ మంత్రం పుచ్చుకుంటారండి జపం చేస్తే అని అడుగుతాం కదా మనం. అడిగారు దక్షిణ స్థిరాపన. బ్రాహ్మణ ఎంతమంది కావాలి, విధానం ఏమిటి, పూజా విధి ఏమిటి, హోమం ఏమిటి, సౌపాయని అడిగారు మహర్షులు అంతా కూడా. వ్యాస వ్యాస మహర్షి వారు చెప్తున్నారు. పరీక్షల మహారాజు కొడుకు జనమేజ మహారాజు అండి. జనమేజ మహారాజుకి శివగా మహర్షులు అంతా కూడా చెప్తున్నారు ఏమని, దేవి యజ్ఞం ఎలా చేయాలి, దేవత దేవి యజ్ఞం ఎలా చేయాలని వ్యాసుల ద్వారా చెప్పిస్తున్నారు మాట్లాడి. సునరాజ ప్రవక్ష్యామి దేవ్యా యజ్ఞ విధార్థ ఇదంతు దహనాజ్ఞం విధి దృష్టి కర్మణ సాత్వికం రాజసంచైవ తామసం ధాపరం. ప్రతి పనికి, ప్రతి పూజకి, ప్రతి దానికి సాత్వికము రాయసము తామసము ఉన్నాయండి. విప్రాక్షోణి భుజో పాలు పంచదార నైవేద్యం పెడితే సాత్వికం, పళ్ళు లాంటివి పెడతాం సాత్వికం, కొంచెం పైకి వెళ్ళి కార అవి పెడితే కూడా రాయసం, ఇంకా కొంచెం మాంసభక్షణాలు పెట్టేవాళ్ళు అది రాజసం కింద వస్తుందండి. కనుక నాయన సాత్వికం మునీనా సాత్వికం ప్రోక్తం నృపాణం రాయసం స్మృతం. మునిస్తులందరికీ సాత్వికమైన యజ్ఞం, క్షత్రులందరికీ రాయసమైన యజ్ఞం, తామసం రాక్షదానం యజ్ఞానానంద గుణోత్తమం గుణోచితం. రాక్షసుడికి తామసం, వాడు ఏం చేస్తాడు నిప్పులో ఆ హోమకుండంలో కళ్ళు ఎముకలు అన్ని పోసేస్తుంటాడు, అది తామసం అది. ఇంకా వీళ్ళందరూ జ్ఞానవంతుడికేమో జ్ఞాన సముపార్జనే యజ్ఞం అన్నమాట, ఆత్మ అనుసంధానం చేయడం యజ్ఞం వాళ్ళకి. విముక్తానాం జ్ఞానమయ్యే విశ్వనాథ భవిమితే విముక్తిగా, ఎవరికి విముక్తానాం జ్ఞానమయ్యే జ్ఞానం గల వాడికి యజ్ఞాలు యాగాలు ఈ తటా పటాటొబ్బాలు ఏమీ అక్కర్లేదండి వాళ్ళకి. అయ్యా దేశకాల ద్రవ్య మంత్రాస బ్రాహ్మణాసన ద్రవ్యశుద్ధి, నగును కొట్టి తీసుకొచ్చి సంపాదించి దాంతో యజ్ఞం చేస్తే అది శుద్ధి శుద్ధి ద్రవ్యం కాదండి అది. ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధి అది. వచ్చిన యజమాని యోగక్షేమం కోరేవాడు కావాలి ఆచార్యుడు అంటే, వీడిని చొక్కేద్దాం అనుకుంటే అది తప్పు భావన. ద్రవ్యశుద్ధి నీ చెప్పిన ద్రవ్యం ధనార్జన చేసిన ద్రవ్యం సుఖమైనది అయితే తప్పకుండా అవుతుంది సుమా అంతే మనం ఏం చేస్తామన్నమాట. అయ్యా అన్నీ చల్లండి, పూజాద్రవ్యం సంప్రోక్ష దేవమాత్మానం సంప్రోక్ష, మేము తెచ్చిన పూజాద్రవ్యం చల్లండి బాబు అండి. ఎందుకండి బదాలను పెట్టుకొచ్చాం కదా, అలా రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి, చల్లగాలం అంటే మళ్ళీ చల్లాలి, ఎందుకంటే ద్రవ్యశుద్ధి ఎలా తెచ్చావో. మీరమ్మ మీరేం చేశారండి, వీడు నన్ను కష్టపెట్టి తెప్పించాడు ఈ పూలను తెచ్చుకున్నాడేమో నీ సేవకుడు. ఏమండి ద్రవ్యం పెట్టారా అంటే ఏమో ఎలా పట్టుకొచ్చాడో, శుద్ధి కావాలి. కనుక శ్రద్ధా సాత్వికీ ఎత్రతం యజ్ఞం సాత్విక విధు, శ్రద్ధతో చేసే యజ్ఞాన్ని సాత్విక యజ్ఞం అంటారయ్యా. ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రబుద్ధి పూర్ణఫలం భవతి నాణ్యథా. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈవేళ ఎన్ని నగరాల్లో చూస్తే పేపర్లో చూస్తే యజ్ఞాలు 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 తయారు చేసేస్తున్నారండి. యజ్ఞాలు ఖాళీ లేదు ఇక్కడ హైదరాబాద్ పట్నం అయితే బోలు యజ్ఞాలు చేసేస్తున్నారు. అన్యాయోపార్జితేనైవ కర్తవ్యం సుసుకృతం కృతం. అన్యాయంగా సంపాదించిన ద్రవ్యంతో యజ్ఞం చేసి సత్ఫలితాన్ని ఇవ్వదు సుమా. నకీర్తే లోకే ఫల లోకే సత్ఫలం. ఈ లోకంలో నీకు కీర్తి రాదు సరి కదా, పరలోకంలో కూడా నీకు కీర్తి రాదు నీకు. తస్మాన్ న్యాయార్జితేన కర్తవ్యం సుకృతం సదా ఇసే పరలోకాయ భవత్సేవ సుఖాయ. నీకు కీర్తి కావాలి, ఆనందం కావాలంటే కష్టార్జితంతో చేసుకోవాలి. రఘుమహారాజుకి దానం చేసే కూడా ఉందిటండి, బొక్కసం ఖాళీ అయిపోయింది. ఆ సమయంలో ఒక బ్రాహ్మడు వచ్చాడు దానం ఇమ్మనమని చెప్పేసి. ఆయన దగ్గర లేదండి ఏమీను, లేదయ్యా రేపు రావయ్యా అని అనలేదండి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి స్వామి అన్నాడు. ఓ బాణం వేశాడు కుబేరుడికి కింద నుంచి పైకి, యుద్ధానికి వస్తున్నానని చెప్పేసి. రఘుమహారాజు అంటే చాలా గొప్పవాడు, ఈయనకు వస్తున్నాడు ఆమె యుద్ధానికి, ఆమె ఎందుకు యుద్ధానికి వస్తున్నాడు ఈయన అనుకున్నాడండి. ఆయన ఈయన ఎక్కడ బయలుదేరాడు, ఆయన ఎక్కడ బయలుదేరాడండి, మధ్యలో కలుసుకున్నారు. ఏమయ్యా రఘుమహారాజు ఏం సంగతి అంతా బాణం వేసి కొట్టేవన్నా సరే నా లోకానికి ఏమిటి యుద్ధం ఎందుకు నాతోడు అన్నాడు. ఇది ప్రశ్న నువ్వు ఓ మహానుభావ, నీవు సత్యపడతాడు నువ్వు అని అలా వశం కురిపించేటండి. వశం పడింది బ్రాహ్మణోత్తమ, ఇంకా నుంచి హెల్పండి యాచించలేదండి. ఆయన ధైర్యంతో వేదశుల్కంతో సంపాదించాడు అంటే రఘువంశం అయింది అనమాట, అది రామవంశం అలా రఘువంశం అయింది అని. ఓ జనమేజ మహారాజా ప్రత్యక్షంగా నీకు చెప్తాను వినిపించుకో రాజేంద్ర. పాండవ మాండవయస్తుభం కృతం రాయసూయ కృతవర. పాండవులు అశ్వమేధ యాగం రాయసూయాగం చేశారు, బ్రహ్మాండంగా దక్షిణలవి ఇచ్చారు. ఎత్త సాక్షాత్ కృష్ణ యాదవేంద్ర మహామనహ అక్కడ ఎవరు ఉన్నారండి యజ్ఞంలో? కృష్ణ పరమాత్మ ఉన్నాడు సాక్షికం. బ్రాహ్మణ పూర్ణ విద్యాస్య, బ్రాహ్మణంతా పూర్ణ విద్యావంతులు. భారద్వాజ భారద్వాజ మహర్షి అంటే వాళ్ళంతా అక్కడే ఉన్నారు. కృత్వా యజ్ఞం సంపూర్ణం మాసం ఆత్మైన పాండవై, యజ్ఞం పూర్తయిన వారి నెలలకి మాత్రం కష్టం వచ్చి అరణ్యాలు పాలైపోయారు వాళ్ళు పాండవులంతా కూడా. అంతేకాకుండా ఇప్పటి నుంచి పంచాయస ద్వితీయ పరాజయ శిశుపాలు దెబ్బలాడాడండి. పాండవులు జూదంలో ఓడిపోయారు, పంచాలు అవమానం పడింది. వనవాసం ఆత్మహత్యం కదం సుఖదం బలవం, కనుక వనవాసం లభించింది వాళ్ళకి. ఎన్నో కష్టాలు పడ్డారు. దోషత్వం విరాటస్తా విరాట మహారాజు దానికంట తక్కువ వాడండి, ఆయన సేవ చేశారండి వాళ్ళు పాండవులంతా కూడా. కే కీచకేన బలికృష్ణ ద్రౌపది ప్రమద్వారా కీచకుడు ద్రౌపదిని చెరబట్టాడండి. అయ్యా ఆశీర్వాదాది ఆనంది కదా, అప్పుడు అడుగుతున్నారు మీరు అయ్యా ఈ బ్రాహ్మణ ఆశీర్వాదం ఏమైపోయిందండి, మరి ఏమైందని అంటారేమో. ప్రాప్త భక్తిర్వా వాసుదేవ శకృత్వ కృక్వత ప్రగత దత్త సంకటే, వాసుదేవమే భక్తి ఎక్కడికి పోయింది అది, ఇదంతా ఏమైపోయిందయ్యా? కిమత చింతనీయం వై ధర్మ వై గుణ గణ్య కారణం. రాజసూయాగం అంటే ఏమిటంటే గుర్రాన్ని వదిలిపెడతారండి, దాన్ని ఎదిరించిన వాళ్ళని యుద్ధంలో ఓడిస్తారండి. ఓడి కప్పం కట్టించుకుంటారు, వాళ్ళ ధనం లాక్కుంటారు, అప్పటి రోజు ఇంట్లో పెడతారు, దాంతో యజ్ఞం చేస్తారు. కానీ బ్రాహ్మణుడు చేసిన తపస్సులోనండి ఆరో భావం రాజు గడిపోతుందండి. ఇంచేత నా విష్ణు పృథివీపతి, విష్ణువంశులైందే రాజు కాలేడు కనుక మరి ఊరుకుందా శాస్త్రం. రాజ్యాంతే నరకం ధ్రువం, రాజ్య పరిపాలన నరకానికి పోతాడట. వారి శాసనం ఎంతమందినో బాధ పెడుతుంది. ఈ రెండు విషయాలు కూడా తెలియాలన్నమాట. ఈ విధంగా సర్వం ప్రమాణం వ్యర్థం కనుక ఏ కర్మ నువ్వు చేసినప్పటికీ మంత్రభేదము ద్రవ్యభేదము కొన్ని కొన్ని కాయలు చండీ హోమం చేస్తుంటే కొన్ని పద కొన్ని వస్తువులు ఉంటాయండి. ఈ అధ్యాయానికి ఈ వస్తువు, ఈ అధ్యాయానికి ఈ వస్తువు, అభావే దొరక్కపోతే ఏదో కలిఫలం ఏదో వేయాలి తప్ప దాన్ని మానడానికి వీలు లేదండి. ఈ విధంగా కనుక నాయన ఏ యజ్ఞం చేసినప్పటికీ కూడా అది న్యాయంగా సంపాదించిన యజ్ఞం ఉండాల్సమా అని చెప్పేసని ఆయన చెప్పాడు. కనుక ఆయన యజ్ఞం చేసి మహానుభావుడు తరించాడు తర్వాత అని చెప్పాడు మాట్లాడి. కనుక ఈవేళ రేపు నుంచి ఏం చెప్పారంటే నవరాత్రులు ప్రారంభమవుతాయి, వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి రేపు పొద్దున్న నుంచి. ఈ నవరాత్రులు విధానం వసంత నవరాత్రులు శరణ నవరాత్రులు, దీని తర్వాత జనమేజయ మహారాజు గారు యజ్ఞం చేశాడండి. తర్వాత సర్పదాగం చేశాడు, అది ఆప్ చేశాడు. దాన్ని యజ్ఞం పూర్తి చేశాడు, దేవనగ్రహం పరిపూర్ణంగా పొందాడు ఆయన. నాయన అయితే ఈ విధానం ఏమిటి, ఈ నవరాత్రి విధానం ఏమిటి, ఈ యజ్ఞం యొక్క విధానం ఏమిటి చెప్పని అడిగాడు. శివకాల మహర్షులు అంతా సూత్ర గారిని అడిగారండి. నవరాత్రి సంప్రాప్తే కిం కర్తవ్యోత్తమా విధాన బ్రూహి శరత్కాలే విశేషత. మనకి రెండు రకాల నవరాత్రులు ఉన్నాయండి. ఒకటి వసంత నవరాత్రులు, వసంతేజ ప్రకర్తవ్యం తదేవ ప్రేమపూర్వకం. వసంత నవరాత్రులు రేపటి నుంచి ప్రారంభమవుతాయండి. ఓ మొన్న నవరాత్రులు అయిపోయాయి. ఈ రెండి రెండింటిని కూడా యమదంష్టాఖ్య యమదంష్టని పేరు వీనికి. ఈ సమయంలో ప్రాణులకు అనారోగ్యం చేస్తుందండి. శీతాకాలం ఒక విధంగా అనారోగ్యం, ఇప్పుడు ఇంకో విధంగా అనారోగ్యం చేస్తుంది. చెమట పట్టేసి వాళ్ళంతా సికాగ్గా ఉంటుంది. కనుక ధ్యానం సమాఘోర, కొంతమంది మృత్యువాత పడిపోతారండి, కొంతమంది కష్టపడతారు. కనుక ఈ సమయంలో తస్మాత్ తత్ర కర్తవ్యం చండికా పూజనం బుధై. మూడు రూపాలున్న దేవత ఎవరంటే చండీ పరదేవత, ఆవిడనే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అన్నారు. సరస్వతి జగన్మాత, సరస్వతి వాగ్రూపిణి తెల్లగా ఉంటుంది. వసంత నవరాత్రుల్లో ఆ యొక్క జగన్మాతను అలా ఉపాసన చేస్తారు. అయ్యా ఎలా చేయాలంటే చెప్తున్నాను అన్నమాట. చైత్రే అశ్వినే శుభే మాసే భక్తి పూర్వందనాధిప భక్తి సా భక్తి రుచ్యుచ్యతే, భక్తిగా ప్రారంభించాలండి. అమావాస్యాంచ సంప్రాప్త్య, ఇవాళ అమావాస్య సంభారం కల్పయే భవం, ఈవేళ రాత్రే సంభారాలు తెచ్చుకోవాలండి. హవిష్యం చేసనం కానీ ఇక భక్తంతో తినే నియమం ఉంది, నియమం మీరు ఏర్పరచుకోవాలండి. అన్నం తింటావా రెండు పూట్ల, హవిష్యాన్నం తింటావా, భోజనం చేస్తావా, నువ్వు నిర్ణయం చేసుకోవాలి నియమాన్ని. మండపం ఏర్పాటు చేయాలి, ధ్వజస్తంభం ఏర్పాటు చేసుకోవాలి. గోమయంతో అంతా అలికి శుభ్రం చేసి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ పీఠం ఏర్పాటు చేయాలి. విచిత్రమైన తరుణాలు నిర్మాణం చేసుకోవాలి. ఆ విధంగా తన యొక్క సంకల్పం చెప్పాలి. విత్తసాక్ష్యం నకారయేత్. ఈ వాక్యం సాహసాలు వింటారని. విత్తసాక్ష్యం అంటే ఏమిటి? డబ్బు లేకపోతే వేరే బాధ, డబ్బు ఉండి ఖర్చు పెట్టలేకపోతే దాన్ని విత్తసాక్ష్యం అంటారు. అంటే అది మంచి పద్ధతి కాదనమాట. ఇంకా ఈ వసంత నవరాత్రులు ప్రారంభం సమయంలో రాత్రో ద్విజాన్న మన దేవశక్తి దత్త విశారదాన్. అయ్యా, ఈ ఊళ్ళో చండీ మంత్రం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? వాళ్ళని ఎవరన్నా అక్కడ ముందు ఆమంత్రణం చేయాలి. అయ్యా, మీరు మా యజ్ఞానికి వచ్చి చండీ నివారణ మంత్రం జపం చేసి పెట్టాలి అని. ఆచారందర తాహ దాంతాహ శాంతాహ వేద వేదాంగ పారగాన్. వేదము కానీ శాస్త్రము కానీ ఆచారులు కానీ పురాణాలు కానీ ఎవరిని వదిలిపెట్టలేదండి. అందరికీ నియమాలు చెప్పాయి. అతను ఎలాంటి వాడే ఉండాలండి? ఆచార్య నిరతుడై ఉండాలి, స్వానుష్ఠాన తత్పరుడై ఉండాలి, తాను ఉద్ధరించుకున్న వాడై ఉండాలి. వేద వేదాంగ పారగాన్, వేదంలో ఉండే రుక్కులన్నీ బాగా తెలిసిన వాడే ఉండాలి. అంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి కాబట్టి. ప్రతిపద్యం సేకార్యం ప్రాధ సంధానత నంద్యాం నద్యాం నదే తటాకి వాప్యాం కుబే గురే కథ బాగా చెప్పాడండి. నదీ తీరంలో తటాకం అంటే చెరువు, కోపం అంటే నుయ్యి, ఆఖరిని ట్యాపు. ఇప్పటి కాలంలో అక్కడ శుభ్రంగా స్నానం చేయాలండి. ప్రాతర్ నిత్యం కూడా ఉద్యానవనం తథా ప్రాతకార్యం అనుష్ఠానం మాండ. నవరాత్రులు చేస్తున్నాం కదా, నిత్యానుష్ఠానం నిత్యపూజ మాండడానికి వీల్లేదండి. నిత్యపూజకు ప్రాముఖ్యత ఎంతో ఇచ్చారు. అలా చేసిన వాడై ఆర్య పాద్యాది గంధర్వం కర్తవ్యం మధుపూర్వకం బ్రాహ్మణ్ని పిలిచి పాదోదకం ఇచ్చి మధుపర్కం ఇచ్చి వస్త్రములు ఇచ్చి, అయ్యా నమస్కారం చేసుకుంటున్నాను స్వామి, మా యజ్ఞం చేయించండి. నవ పంచ త్రయక ఏకో దేవ్యా పాఠ జాస్మృతాహ. 9 మంది కానీ, 5 కానీ, 3 కానీ, కనీసం ఒక్కడైనా సరే పాఠం. పాఠం అనే శబ్దానికి అర్థం చండీ పాఠం మాత్రమే అర్థం అన్నమాట అండి. అతగాన్ని ఆమంత్రణ చేయాలి పాఠానికి. 9 కానీ ఒక్కడైనా సరే ఈ నవరాత్రి పూజకి అతనికి అతగాన్ని పిలవాలండి. వరయేద్ బ్రాహ్మణం శాంతం పాలన కుదేశా స్వస్తి వాచకం కార్యం వేద మంత్రధానత. స్వస్తివాచకాలుతో ప్రారంభించి అతగాన్ని ఆమంత్రణం చేయాలని. చేసిన తర్వాత వేద్య సింహాసనం స్థాప్య. ఒక వేదిక ఏర్పాటు చేయాలి, డయాస్. దాని సింహాసనం ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసిన తర్వాత మంచి వస్త్రం పదాలి దాని మీద. తత్వ స్థాప్యంబికాం దేవుని హస్తాయుధాన్విత. 4 భుజాలతో అమ్మవారిని స్థాపించాలి అక్కడ. రత్నభూషణ సంయుక్త ముక్తాహార విరాజిత దివ్యాంబరద సౌమ్య రత్న సంయుక్త సౌమ్య. ఈ మాట మర్చిపోకూడదు. సౌమ్యమైన దేవతని ఆరాధన చేయాలి ఈ వసంత నవరాత్రుల్లో. సౌమ్య ఎందుకంటే యాదృశీ భావన ఎత్ర సిద్ధి భవతి తాదృశి. విగ్రహాన్ని చూసిన వెంటనే నువ్వు భయపడేట్లా ఉంటే ఇంకేం చేయలేవు నువ్వు. అది క్రోధ విగ్రహం అనమాట అండి. సో సౌమ్యంగా ఉండే, సత్గుణ ప్రధానంగా ఉండే దేవతను స్థాపన చేయాలి అక్కడ. దృహస్థం రక్తమూర్తి సంయుక్త శంఖ చక్ర గద పద్మ ధర సింహే సీతాశివ. ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చండి. అష్టాశిభుజ ప్రతిష్టాప్య సనాతని. నికుంభిళ యాగం చేశాడు రావణాబ్రహ్మ చివరి రోజున. నికుంభిళ అది పూర్తయిందంటే ఇంకా వీడు ఎవరిని ఎవరి వల్ల జయం కలగదు, అపజయం కలగదని అన్నారు. ఆ నికుంభిళాయాగం పూర్తి చేశాడు అనమాట అండి. అంటే ఏమంట, సప్తశతిలో కూడా చెప్తాడు, వేద పండితులు ఒకలా చేయాలి, మిగతాలు ఇంకోలా చేయాలని. నీ ఉపాసన క్రమాన్ని నిర్ణయం చేసుకోవాలి గురువు ద్వారా. కనుక ఆయన ఏం చెప్పాడనమాట, సౌమ్య విగ్రహాన్ని పెట్టుకుంటే సౌమ్యంగా ఉంటాం. అబ్బే లాభం లేదండి, బ్రహ్మాండంగా అయిపోవాలి వెంటనే, కానీ బ్రహ్మాండం కలిసి వచ్చేయాలి నాకు. ఓ 18 భుజాలు అమ్మవారిని పెట్టేద్దాం, తీసుకొచ్చి నష్టమే ఉందని చేంజ్ చేద్దాం అని అంటే ఆవిడ సంతోషపడతాను మళ్ళీ. నువ్వు ఒకసారి మీరు ప్రాణప్రతిష్టాపన చేశారు అంటే, కళాన్యాసం చేశారు అంటే ఆ దేవతామూర్తి వచ్చి ఆ విగ్రహంలో ప్రవేశిస్తుందండి. అదే జీవాహ యహ జీవాహ ప్రాణాహ యహ ప్రాణాహ అం యం రం లం వం శం సం లక్షం ఇది ప్రాణబీజాని. అం యం రం లం వం శం సం హం ఇది ప్రాణబీజాని. ప్రతిష్టాపన చేశారు, కూర్చుంది వచ్చావు నా సంగతి ఏం చేస్తావు మన్నాడు అడుగుతుందన్నమాట ఆవిడ. కనుక అత్యాభావే, మాకు విగ్రహం అంటే చాలా భయం అండి బాబు అని అన్నావు అనుకో నువ్వు కాసేపు. అత్యాభావే ఏమండి తథా యంత్రం నవార్ణ మంత్రం పెట్టుకోవాలి. యంత్రం అంటే 3, 5, 9 అంగుళాల ప్రమాణంతో ఉంటుంది. 9 అంగుళాల యంత్రం చాలా పెద్దది, దానికి శాంతి బాగా చేయాలి. స్వర్ణమయం, రజతమయం, తామ్రమయం, పంచలోహమయం. ఆ గురువుగారు ఇంట్లో ఒక బంగారు శ్రీచక్రం ఉండేటండి, వాళ్ళు గురువు ఇచ్చినటువంటిది. దానికి పూజ చేయడం ప్రారంభించారు. అష్టేశ్వరాలతో ఉన్నారు, బాగా వెళ్ళిపోయింది ఆయన జీవితం. కొడుకులు కూడా హయాం వచ్చిందండి. అది గూట్లో అనవసరంగా మెరుస్తూ ఉందండి. ఆ పిల్లలు దాని కాస్త కరిగించి అమ్మేశారండి. దరిద్రం పట్టుకుంది. కనుక మోహానికి లోభానికి దారితీసే బంగారు వస్తువు పెట్టడానికి వీలేదు. రాగి ఉంది, ఎవరికి కావాలది, తోముతూ ఉంటే సరిపోతుంది. కనుక లోహం కూడా ప్రలోభానికి దారితీయకుండా ఉండే లోహాన్ని పెట్టుకోవాలి. కానీ ఈయన ఏమంటున్నారు అన్నమాట అండి, అచ్చాభావే. ఒకవేళ నీకు ఆ విగ్రహం పెట్టే ఇష్టం లేకపోతే నవానమంతో యంత్రం స్థాపించు. స్థాపయేత్ పీఠ పూజించ కలశం తత్ర పార్షద, పీఠ పూజ చేయి, కలశాన్ని పెట్టు. పంచపల్లవాలు పెట్టిన మాడవై వేదమంత్రాలతో ఏది చేసినా వేదమంత్రంతో చేయాలండి. వేదవిహిత కర్మ కాందే ఏ పని చేయడానికి వీల్లేదు. వేదం ప్రామాణికం మనకి వేదభ్రమితం, వేదమంత్రంతో చేయాలి. సంపూర్ణమైన జలం తీసుకొచ్చి బంగారు కలశాన్ని పెట్టి, అలా వెండి కలశాన్ని, రాగ కలశాన్ని పెట్టిన వాడై, సంభారాలు పెట్టుకున్న వాడై, గీత వాద్యాది వాళ్ళతో మంగళాచరణ చేసి ఆ యొక్క సంకల్పం చేసుకోవాలి. వసంతవరాత్రి సంకల్పం అంటే ఆ యొక్క అమ్మవారికి సంకల్పం చేసుకోవాలండి. కనుక నియమాన్ని ముందు పెట్టుకోవాలి. ఏమని అడిగినా వ్యవసాయ గారు, నియమం ప్రథమం కుర్తమా పశ్చాత్ పూజ సమాచారే. ఓ రోజు పొద్దున, ఓ రోజు సాయంకాలం, ఓ రోజు మధ్యాహ్నం, ఓ రోజు పొద్దున ఫోన్ చేసి, ఓ రాత్రి ఫోన్ చేసి నీ ఇష్టంగా చేయడానికి వీలేదు. సో డిసిప్లిన్గా చేయాలి. అది నువ్వు ఏర్పరచుకోవాలి. నాకు చాలా అనారోగ్యాలు ఉన్నాయండి, నేను ట్యాబ్లెట్ వేసుకోకుండా ఏం తినడానికి ఉండా ఏమి ఉండడానికి, ఆ నియమం పెట్టుకో. ఎవరు వద్దని లేదు, నిన్ను ఎవరు నియమంగా గట్టిగా పెట్టలేదు. నేను చూస్తున్నాను చాలామందిని గుడి నిండా పోసేస్తారు, దిగొచ్చి నీళ్లు నిప్పులు అన్నీ పోసేస్తారు, అందరూ తొక్కేస్తారు వాటన్నిటి కూడా. ఓ నియమం లేదు, ఏం లేదు. క్రమబద్ధమైన నియమం లేకుండా చేసే పూజా పునస్కారాలు విధమే కానీ సార్థకం మాత్రం కాదు. కనుక నువ్వు నియమం పెట్టుకో. పట్టం నియమం పెట్టు. ఏమన్నా ఏమంటారటండి ఆయన, ఉపవాసం ఉంటావా, నక్తం చేస్తావా, ఏకభుక్తేనవా పునః ఏకభుక్తం చేస్తావా, కలిష్టమర్థం మాధవ అతమత్వం. అమ్మా నీ వ్రతం ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను, సహాయం చేయమ్మా అని ఆవిడని అడగాలి. నీ పత్రం ఏం లేదు అక్కడ, తమ సా అధీనం నువ్వు ఆవిడని అడగాలి. అమ్మా నువ్వు ఏం చేయమంటావు చెప్పు తల్లి అని చెప్తే, ఒకసారి మనస్సు కళ్ళమూసుకుని కూర్చుంటే నీకు తప్పకుండా ఆలోచన వస్తుంది. కానీ ఆ వ్రతం చేసుకుని ద్రవ్యాలు మధ్యలో పరిగెత్తి వెళ్ళడం, పుష్పాలది పరిగెత్తి వెళ్ళడం, అరవత్తి లేకపోతే పరిగెత్తి అలా చేయకూడదు. ప్రతి ద్రవ్యం దగ్గర పెట్టుకోవాలన్నీ కూడా, ఘంటా పూజ, శంఖ పూజ, ఆ తర్వాత వస్తువులను దగ్గర పెట్టుకుని ఏ కావాల్సి చూడండి. శృంగేరి వారు కానీ పూజ చేస్తుంటే ఆ చేయ అలా వెళ్ళిపోతుంది అక్కడ. కదా ఆ చేయ వస్తువు దగ్గర వెళ్ళిపోతుంది అంతే, ఇంకా ఖాళీ ఉండదు అక్కడ. ఆ వస్తువు మీద ఉపయోగపరచుకుంటారు. కానీ నీ వస్తువు దగ్గర పెట్టుకోవాలి, పూజా ద్రవ్యాలు దగ్గర వరుసగా పెట్టుకుని వాడే ప్రారంభించాలి. కనుక యథాశక్తి యథాశక్తి వ్రతవ్యో నీమో వ్రతోహేతవే. యథాశక్తి వ్రతం చేయాలి నువ్వు. శక్తి మించి అప్పు చేసేసి అప్పులు పాలైపోయి రేపొందిన పిల్లలంతా నేను ఎవరు చేయమన్నారా పూజలు పునస్కారాలు అప్పులు చేసేది అని తిడతారు పెట్టేవాళ్ళు. యథాశక్తి నువ్వు చేయాలి. చేసిన తర్వాత అమ్మవారికి పూలు పుష్పాలు, మందార, జాజి, వకుల, చంపక, పున్నాగ ఇచ్చారు. పూలతో పట్టుకొచ్చి పూజ చేసి తప్పకుండా చక్కటి నారికెలములు, మాతులంగలములు, సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలను నైవేద్యం పెట్టేసి అమ్మవారిని సేవం చేయాలి. ఇంకా ఇటువంటి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళకి అమ్మవారు అనుగ్రహిస్తుంది. తర్వాత పూజ అంతే హోమ ద్రవ్యం, హోమం చేయాలండి. హోమం చేయాలి, దశాంశం హోమం చేయాలి, మూలమంత్రం జపం చేసిన పదోమంతా హోమం చేయాలండి. ఇంచేత హోమం ఇంట్రావీనస్ ఇంజక్షన్లు అన్ని డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అమ్మవారి దగ్గరికి. క్షేత్రార్పణం చేయాలి, ఆమంత్రణం చేయాలి, నైవేద్యం చేయాలి. పాయసాన్నప్రియ రజన్నాహిత హృదయ ఇలా నియమాలు చెప్పారండి. బుద్ధోదు నాశక్త చిత్త హరిద్రానేకృషిక. ఆవిడకి ఏం పెట్టాలో మీరు ఆవిడే లిస్ట్ ఇచ్చుకుందండి, మెను ఆవిడే చెప్పింది, మేము అక్కడ లేకుండా. పాయస అన్నప్రియ ముద్గవ ధనాసక్త చిత్త హరిద్దాన్నక రసిక సర్వోదన ప్రియత చిత్త నేను ఆవిడ చెప్పిందండి. సర్వోదనం అంటే అన్ని కలిపేటువంటి ఇప్పుడు కిచడి అన్న కిచడి. మనదుర్గా మహావిద్య పారాయణ చేస్తే గారెలు నైవేద్యం పెట్టాలి. గారెలు ఇంచేత ఆవిడ మాంసాశని. ఆవిడ మాంసం ఈక్వల్ ఈక్వల్ టు ఓ 10 గారెలు అంటే గారు నైవేద్యం పెట్టాలి, గారు దోహమం చేయాలి. ఇట్లాగా తంత్రశాస్త్రంలో వెళ్ళిపోయారంటే ఇంకా చాలా ఉంటాయి. కనుక వేద విధిగా ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో వాళ్ళందరికీ కూడా విద్యార్థి, విద్యార్థి రాజ్యార్థి సుఖార్థి అందరూ అన్నీ పొందుతారని మాట అండి. ఈ యొక్క నవరాత్రి పూజ చేయడం వల్ల తద్వారా అతగాడు సుఖంగా ఉంటాడు. సుమా కన్యా పూజ, బాల పూజ, సువాసిని పూజ, విద్వాన్ మండలి సంస్కారం చదువుకున్న మహానుభావుకి పిలిచి వాళ్ళకి ఆమంత్రణం చేయాలి, వాళ్ళకి సత్కారం చేయాలి, వీళ్ళ బంధున అనుగ్రహం పొందాలి. యతీశ్వరులు వస్తే ఆయన పూజ చేయాలి. వాళ్ళందరూ పరమాత్మ స్వరూపంగా భావించాలి. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా అమ్మవారి స్వరూపంగా భావించాలి తప్ప ఆవిడ వేరే ఇంకో పేరుతో పిలవడానికి వీల్లేదు. ఈ విధంగా ఎవరైతే వసంత ఋతువులో ఈ నవరాత్రి దీక్షతో 9 రోజుల పాటు అమ్మవారిని ప్రార్థించి ఉద్వాసన చెప్పి తరిస్తారో ధన్యులవుతారు సుమా అని చెప్పేసి వ్యాస మహర్షి వారు ఈ తృతీయోధ్యాయంలో సత్యవ్రతోపాఖ్యానంతో సహా కలిపి నవరాత్రి విధానాన్ని చెప్పారు. నా యథామతి యథాశక్తి నాకున్న పరిమిత విజ్ఞానంతో మీ అందరికీ యథాశక్తి మనం చేశాను. లోపాలు ఏమన్నా ఉంటే నావిగా భావించమని కోరుతూ జగద్గురు కటాక్షం చేత ఈ 5 రోజుల పాటు మీ ముందు దేవీభావం ప్రవహించే అధికారాన్ని అవకాశం కల్పించినటువంటి జగన్మాతకి, కార్యదర్శి గారికి, మిగతా అందరికీ పెద్దగా నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క సంస్థానం మహోన్నతమైన స్థానం, ఇక్కడ విద్యావంతులు, పండితులు, కవులు, గాయకులు, ఎంతోమంది వేద విద్వాంసులు కూర్చున్న వేదిక ఇది. అక్కడ అల్పజ్ఞానాన్ని కూర్చోబెట్టిన తీసుకొచ్చి అమ్మవారు ఈ దేవీ భాగవతం విస్తృతమైనటువంటిది, 18,000 శ్లోకాలు, 12 అధ్యాయాలు, ఎదురు జట్లమైన అంశాలు చాలా 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 ఉన్నాయి. ఉపాసనాపరంగా ఉన్న 5 రోజుల టైంలో చాలా భాగం చెప్పాలనే భావంతో అనే విషయాలు మిమ్మల్ని మనవి చేశాను. యజ్జస్తి లోపహ క్షంతవ్యమే అపరాధ. నమః పార్వతీ పదయర్హర మహాదేవ. నగురోరధికం 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 శివశాసనతః స్వస్తి.